ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಛಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಬುದ್ಧಿರ್ಬಲಂ ಯಶೋಧೈರ್ಯಂ ನಿರ್ಭಯತ್ವಮರೋಗತಾ ಅಜಾಡ್ಯಂ ವಾಕ್ಪಟುತ್ವಂಚ ಹನುಮತ್ಸ್ಮರಣಾತ್ ಭವೇತ್. ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಸ್ವಾಮಿನೇ ನಮಃ. ಭಕ್ತ ಮಹಾಶೈಲಕ್ಕೆ ನಮಸ್ಕೃತಲು. ನಿನ್ನ ಮನಂ ಹನುಮಂತುನಿ ಯೊಕ್ಕ ಬಾಹುಶಕ್ತಿನಿ ಗುರಿಂಚಿ ಚೆಪ್ಪುಕುನಿ ಆಯನ ಯೊಕ್ಕ ಬುದ್ಧಿಶಕ್ತಿನಿ ಜ್ಞಾನಿನಾಂ ಅಗ್ರಗಣ್ಯುಡು ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠುಡು ಅನಿ ಚೆಪ್ಪಿ ಆಯನ ಯೊಕ್ಕ ಬುದ್ಧಿಶಕ್ತಿನಿ ಗುರಿಂಚಿ ಮನಂ ಚೆಪ್ಪುಕುಂಟುನ್ನಾಂ. ಅಂದುಲೋ ಆಯನ ಶಾಸ್ತ್ರ ಪಾರಂಗತತ್ವಾನ್ನಿ ಗುರಿಂಚಿ ವೇದಶಾಸ್ತ್ರ ಪಾರಂಗತತ್ವಾನ್ನಿ ಗುರಿಂಚಿ ಚೆಪ್ಪುಕುಂಟು ಸಾಮುದ್ರಿಕ ಶಾಸ್ತ್ರಂಲೋ ಎಂತ ದಿಟ್ಟೋ మనం చెప్పుకున్నాం. అలాగే సంగీత శాస్త్రంలో కూడా ఆంజనేయుడు చాలా గొప్ప పండితుడండి. ఆయనకి కళాధరుడు అని ఒక ప్రత్యేకమైన బిరుదు కూడా ఉన్నది సంగీత శాస్త్ర ప్రావీణ్యత కారణంగా. సంగీత శాస్త్రంలో అనేక అలంకారాలు కొత్తగా ఆంజనేయ స్వామి కనిపెట్టాడు. శాస్త్రం చెప్పినటువంటి విధానం ప్రకారము బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళకి ఈ సంగీతము అనేటటువంటిది ఇది నిషిద్ధం. వాళ్ళు రాగ ఇష్టులు కాకూడదు. దానివల్ల కూడా మనకు అర్థమవుతుంది ఆయన గృహస్థు అని చెప్పే విషయం మనకి. ఎందువల్లంటే ఆయన సంగీత శాస్త్రంలో చాలా ప్రవీణుడు. అనూప సంగీత విలాస శాస్త్రము అని దానిలో సంగీత శాస్త్ర ప్రవర్తకులని వరుసగా స్తుతించటం జరిగిందండి. సహజంగా ఏ శాస్త్రానికి సంబంధించినటువంటి అందులో ఆ శాస్త్ర ప్రవీణుల్ని గురించి ముందు చెప్పుకోవటం జరుగుతుంది. అలాగే ఈ సంగీత శాస్త్ర గ్రంథంలో ఆంజనేయో మాతృగుప్తో రావణో నందికేశ్వర అని ఇలా సంగీత శాస్త్ర ప్రవర్తకులని గురించి చెప్పడం జరిగింది. అందులో ఆంజనేయ మొట్టమొదట ఆంజనేయుడు చెప్పబడ్డాడు. త్యాగరాజస్వామి కూడా గీతార్థము సంగీతానందము వాతాత్మజుడెరుగునురా అంటాడు. అసలు గీతార్థము సంగీతము యొక్క ఆనందము తెలిసినటువంటి వాడు ఆంజనేయుడు అని చెప్పి త్యాగరాజుల వారే చెప్పారు. అలా సంగీత శాస్త్రంలో చాలా ప్రవీణుడు హనుమంతుడు. ఇందుకు నిదర్శనంగా మనకు ఒక సంఘటన కూడా కనపడుతుంది. ఒకప్పుడు నారదుడికి తుంబురుడికి వీళ్ళిద్దరికీ వివాదం ఏర్పడ్డదండి. వాళ్ళిద్దరూ కూడా సంగీత శాస్త్రంలో చాలా గొప్పవాళ్ళు. మనలో ఎవరు గొప్ప అని చెప్పి వాళ్ళకి పోటీ ఏర్పడ్డది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి వాదించుకున్నారు. ఇలా కాదు, మనలో ఎవరు గొప్పవాళ్ళని తేల్చుకుందామని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళిద్దరూ. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాలో ఇలా వాదులాట ఏర్పడ్డది, సంగీత శాస్త్రంలో మాలో ఎవరు గొప్ప మీరు తేల్చవలసింది అని చెప్పి అడిగారు. అడిగేటప్పటికి బ్రహ్మదేవుడు చెప్పాడు, దేనిలోనైనా సరే పరీక్ష చేయాలంటే ఆ పరీక్ష చేసేటటువంటి వాడికి దానిలో ప్రావీణ్యత ఉండాలి. అందువల్ల సంగీత శాస్త్రంలో నేనేం ప్రవీణుణ్ణి కాదు మిమ్మల్ని పరీక్షించటానికి, మీరు గంధమాదన పర్వతానికి వెళ్ళండి, అక్కడ ఆంజనేయుడు ఉన్నాడు, ఆంజనేయుడు సంగీత శాస్త్రంలో దిట్ట కాబట్టి మీలో ఎవరు ప్రవీణులు ఆయన చెబుతాడు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్పాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఈ తుంబురుడు నారదుడు ఇద్దరు గంధమాధుర పర్వతానికి వచ్చారు. వచ్చి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఆంజనేయుడు వాళ్ళని చూసి సగౌరవంగా స్వాగతించాడు. వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి, ఓ మహానుభావురాలా, మహానుభావులారా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఊరకరారు మహాత్ములు అంటారు కాబట్టి ఎందుకు వచ్చారో చెప్పవలసింది అని అడిగాడు. అడిగేటప్పటికి వాళ్ళు చెప్పారు, ఆంజనేయ మా ఇద్దరిలో సంగీతంలో ఎవరు దిట్ట అనేటటువంటిది వాదం ఏర్పడ్డది, బ్రహ్మదేవుడేమో నీ దగ్గరికి పంపించాడు మమ్మల్ని, కాబట్టి మాలో ఎవరు సంగీత శాస్త్ర ప్రవీణులో నువ్వు తేల్చవలసింది అని అన్నారు. అనేటప్పటికి అప్పుడు ఆంజనేయుడు అన్నాడు, నేనేదో నా రాముణ్ణి కీర్తించుకుంటూ ఉండటం తప్పితే సంగీత శాస్త్రంలో నేను ఒక ప్రవీణుణ్ణి అని చెప్పి నేను అనుకోవటం లేదు. అయినా ముందు నా స్వామిని నేను ప్రార్థించుకుంటాను, మీరు మీ వీణలు చిరతలు ఆ ముందు ఉంచి మీరు ఆ రామకీర్తనం వినండి అని చెప్పి ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే ఆ నారదుడు తుంబురుడు వాళ్ళ యొక్క వీణల్ని చిరతల్ని ఆ ముందు శిలాఫలకం మీద పెట్టించాడు. తన ముందు పెట్టించి అక్కడి నుంచి గుండక్రియాగానము అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి గానాన్ని ఆలపించాడండి ఆంజనేయ స్వామి. గుండక్రియాగానము అంటారు దాన్ని. అన్నమాచార్యుల వారు కూడా ఒక కీర్తనలో ఈ శబ్దాన్ని ప్రయోగిస్తారు, నువ్వు ఇలా గుండక్రియాగానం చేశావు కదా అని చెప్పి. ఆ గుండక్రియాగానము చేసేటప్పటికి ఆయన ముందున్నటువంటి శిల కాస్త కరిగిపోయింది. సంగీతానికి శిలలు కరుగుతాయని అంటారే అది యథార్థం. ఆ శిలలు కరిగిపోయేటప్పటికీ దాని మీద ఉన్నటువంటి వీణలు చిరతలు దానిలోకి వెళ్ళిపోయాయి. వెంటనే ఆంజనేయ స్వామి ఆయన కీర్తన ఆపేశాడు. ఆపేసేటప్పటికి ఏమైంది, ఇవి కాస్త దానిలో ఇరుక్కుపోయాయి, అది కాస్త ఘనీభవించింది శిల. అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, ఓ నారద తుంబురులారా, మీరు మీ వీణని చిరతల్ని తీసుకోండి, ఆ తర్వాత చెబుతాను మీలో ఎవరు గొప్పవాళ్ళు అని అన్నాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు ఈ శిలని కరిగించడం కోసమని నానాయాతనలు పడ్డారు, ఒళ్ళంతా విరుచుకున్నారు. ఒళ్ళు కరిగి చెమట పట్టింది కానీ రాయి మాత్రం కరగలేదు. దాంతో వాళ్ళిద్దరూ ఆంజనేయ స్వామి కాళ్ళ మీద పడి, మహానుభావ, మాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, మేము సంగీత శాస్త్రంలో ప్రవీణులం కాదు, నువ్వు సంగీత శాస్త్ర ప్రవీణుడివి, ఎలాగెలా మా వీణలు చిరతలు ఇచ్చి పంపించుతాను, అదే 10,000 అని చెప్పి ఆయనకి నమస్కారం చేస్తే అప్పుడు ఆయన మళ్ళీ గుండక్రియాగానం చేసి వాళ్ళ వీణల్ని చిరతల్ని తీసుకునే అవకాశం కలిగించాడు స్వామి. అలా అద్భుతమైనటువంటి సంగీత ప్రావీణ్యం కలవాడండి ఆంజనేయ స్వామి. కొన్ని చిత్రాలు కూడా ఆంజనేయ స్వామి గానం చేస్తూ ఉన్నటువంటి చిత్రాలు చూసి ఉంటారు ఆంజనేయ స్వామి చిరతలతో గానం చేస్తూ. అలా మొత్తానికి అన్ని శాస్త్రాలలో కూడా ఆంజనేయ స్వామి దిట్ట. వైద్య శాస్త్రంలో కూడా ఆయన, అసలు ఆయన పేరు చెబితేనే, నిద్ర లేచి ఆయన్ని స్మరిస్తేనే ఆయుర్దాయం చేకూరుతుందండి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవిన సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయ మధాష్టమం జీవేద్వర్షశతం సాగ్రం అపమృత్యు వివర్జిత. నిద్ర లేచి ఆంజనేయ స్వామి పేరు తలిస్తే ఆయన చిరంజీవి కాబట్టి అపమృత్యువు నుంచి బయటపడతారు అని చెప్పి చెప్పబడ్డది. ఇక ఆయన చేతిలోనే ఉంటుంది సంజీవి పర్వతం, మందుల పెట్టే ఆయన అనుగ్రహం కలగాలే గాని అలా సంజీవి పర్వతాన్ని అలా ఒక మాట మన దగ్గరికి తెచ్చే చాలు మన రోగాలన్నీ పటాపంచలైపోతాయి. మనకు తెలుసు కదా యుద్ధంలో ఆ సంజీవి పర్వతాన్ని తెచ్చి చచ్చిన వాళ్ళని కూడా ఆయన బతికించాడు. అలా వైద్య శాస్త్రం ఐకాహిక జ్వర ద్వాహిక జ్వర త్యాహిక జ్వర చాతుర్థిక జ్వర పాంచరాత్రిక జ్వర విషమజ్వర దోషజ్వర బ్రహ్మరాక్షస జ్వరాన్ చింది చింది భింది భింది అని చెప్పి ఆంజనేయ స్వామి ఇటువంటి రోగాలను అన్నిటినీ తగ్గించగలవాడు అని చెప్పి ఆ విధంగా ఆయన్ని స్తుతించేటటువంటి మంత్రభాగం కూడా ఉన్నది. అలా సకల శాస్త్ర ప్రవీణుడైనటువంటి ఆంజనేయ స్వామి అతి వాంగ్ నిపుణః కపిహి, చాలా వాంగ్ నైపుణ్యం కలిగినటువంటి వాడు. మనం కొన్ని నిన్న విషయాలు చెప్పుకున్నాం. ఇక మనము చివరిలోకి సుందరకాండలో చివరిలో ఆయన యొక్క ఆ వాంగ్ నైపుణ్యాన్ని గురించి ఒక్క మాట మనం పరిశీలిస్తే, సీతామ్మవారిని దర్శించాక సముద్రాన్ని లంఘించి వెళ్ళాడు. వచ్చేటప్పుడు 30 గడియలు పట్టిందండి సముద్రం దూకటానికి ఆంజనేయ స్వామికి, కానీ వెళ్ళేటప్పుడు 4 గడియలే ఆయనకి పట్టింది. 4 గడియల్లో దూకేశాడు 100 యోజన సముద్రాన్ని. 4 గడియలు అంటే 4 24లు 96 నిమిషాలు పట్టింది ఆయనకి అంతే. వచ్చేటప్పుడు ఏంటంటే సురసా సింహిక మైనాకుడు వీళ్ళ యొక్క అవరోధాలు ఉండటం వల్ల ఆలస్యమైంది. అలా వెళ్ళినటువంటి వాడు అలా ఆకాశంలో ఉండగానే వానరులంతా చూశారు, ఏం చెబుతున్నాడు ఏం చెబుతాడో వార్త అని చెప్పి వాళ్ళు చాలా ఆందోళనగా చూస్తున్నారు. అక్కడ ఆయన యొక్క వాంగ్ నైపుణ్యం తెలుస్తుందండి. దృష్టాసీచేతి విక్రాంత. వాల్మీకి చెప్పారు ఆంజనేయ స్వామి దృష్టాసీత అంటూ దిగాట పర్వతం మీదకి, మహేంద్ర పర్వతం మీద నుంచి వెళ్ళాడు కదా, మళ్ళీ మహేంద్ర పర్వతం మీదకి వస్తూ సీత మయా దృష్ట అనొచ్చు, సీతాదేవి నా చేత నేను చూశాను, నా చేత చూడబడ్డది అని, లేకపోతే మయా సీత దృష్ట అనొచ్చు. ఇట్లా వాక్యం సహజంగా కర్తతో మొదలవుతుంది, క్రియతో మొదలు కాదు. కానీ ఆయన క్రియతో మొదలు పెట్టాడు. ఎందుకు అంటే వాళ్ళు ప్రాణాలు బిగబట్టుకుని ఉన్నారు, ఆ వానరులంతా కూడా రామ ఏ వార్త తెస్తాడు ఆంజనేయుడు అని చెప్పి. వీళ్ళంతా బయలుదేరి వచ్చారు. ఒక్క హనుమంతుడు మాత్రమే 100 యోజనాల సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళగలడు అని చెప్పి నిర్ణయం జరిగింది. ఆయన వెళ్ళి వచ్చాడు. వెళ్ళి వచ్చి ఏం వార్త చెబుతాడు అని చెప్పి వీళ్ళ ఆందోళన. వీళ్ళు వెళ్ళేటప్పుడే చెప్పారు, ఆంజనేయ మేము ఒంటి కాలు మీద ఉంటాము, నువ్వు వచ్చేదాకా ఆహారం స్వీకరించకుండా ఉంటాము అని చెప్పి చెప్పారు. అలా వాళ్ళు బిగబట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి ఎలా చెప్పాలో, వాళ్ళకి చెప్పాల్సినటువంటి తీరు ఏమిటో ఆంజనేయుడికే తెలుసు. అందువల్ల దృష్ట అని క్రియాపదం ముందు వేశాడు. దృష్ట అంటే చూడబడ్డది, చూశాను. ఇంకా మిగతా విషయాలు అనవసరం, మిగతా ఆకాంక్ష లేదు అక్కడ వాళ్ళకి. ఆకాంక్ష అదొక్కటే, సీత కనపడ్డదా లేదా అనే ఆకాంక్ష. అది వాంగ్నైపుణ్యము అంటే. ఒక గురువు గారు అక్కడ ఏదో వాళ్ళ ఇళ్ళ దగ్గర ప్రమాదం జరిగింది అని చెప్పి శిష్యుడిని పంపించాడు. ఒరే అక్కడ ఏదో అగ్ని ప్రమాదం జరిగితే ఏం జరిగిందో మన ఇంటి వ్యవహారం చూసిరారా అని. వాడు వెళ్ళాడు, వెళ్ళి వచ్చాడు 10 నిమిషాలకో పావు గంటకో వచ్చి, గురువుగారండి నేను బయలుదేరానండి, బయలుదేరేటవాడికి తొందరగా వెళదామని చెప్పి అనిపించిందండి, సైకిల్ వేసుకుని బయలుదేరానండి, అక్కడి నుంచి కాస్త దూరం వెళ్ళాట, అసలు ఏం జరిగిందో చెప్పరా, ఓ చెబుతున్నానండి, సైకిల్ కాస్త పంచర్ పడింది, ఆ సైకిల్ అక్కడ వదిలేసి పరిగెత్తడం, డొక్క చూస్తా నువ్వు ముందు విషయం జరిగింది చెప్పకుండా ఇవన్నీ ఎందుకురా అని అంటాడు. ఎందుకు ఆయన ఆందోళన అంతా కూడా విషయం తెలుసుకోవాలి. అలాంటి సమయంలో జరిగిన విషయం ఏదో చెప్పాలి కానీ అనవసరమైనటువంటివన్నీ చెప్పకూడదు. కాబట్టి ఆంజనేయ స్వామి దృష్టాసీత అని చెప్పి క్రియాపదంతో మొదలుపెట్టి దిగాడు. సరే ఇక్కడ ఇలా చెప్పాడు, రాముడి దగ్గర కూడా ఇలాగే చెప్పాడా అంటే రాముడి దగ్గర మళ్ళీ అలా చెప్పలేదండి. నియతాం అక్షతాం దేవీం రాఘవాయ నివేదయత్. సీత దగ్గరికి వెళ్ళేటప్పటికి నియత అయినటువంటి సీత క్షేమంగా ఉన్నది అని చెప్పి చెప్పాడు. నియతగా క్షేమంగా సీత ఉన్నది అని. రాముడికి సీతను చూచి రావటం మాత్రము కాదు కావలసినది, వానరులకి అంత మాత్రమే చాలు. రాముడు కోరేదేమిటి, సీతాదేవి పతివ్రతగా ఉండాలి. సీత బతికే ఉందండి, రావణాసురుడి పాంపు మీద హాయిగా శయనించి ఉండగా చూశాను అని చెప్పి చెప్పాడనుకోండి, ఆనందిస్తాడా రాముడు? మొట్టమొదట్లో మండోదరుని చూసి భ్రాంతి పడ్డాడు సీతాదేవి ఏమో అనుకుని, ఆయన చాలా పరమానందపడ్డాడు, తోక ముద్దు పెట్టుకున్నాడు, ఎగిరాడు, గంతులు వేశాడు. మరి అక్కడ విచక్షణ చేసుకున్నాక కానీ ఇక్కడ సీత ఎందుకుంటుంది అని అనుకోలా, ఆయన కావలసిన సీత కనపడ్డది అని ఆనందించేశాడు అంతే. కాబట్టి వానరుల యొక్క లక్ష్యం అదే, సీతను చూడటం మాత్రం. కానీ రాముడికి అట్లా కాదు, ఆమె బ్రతికి ఉండాలి. అలాగ లేకపోయేటట్లయితే సీత అక్కర్లే రాముడికి. అందువలనే రావణ సంహారం అయాక కూడా సీతాదేవిని ఆయన హా సీత అంటూ దగ్గరికి తీసుకోవాల. నా బాధ్యతను నేను నెరవేర్చాను, నువ్వు ఎక్కడైనా సరే ఉండొచ్చు స్వేచ్ఛగా అని చెప్పి అన్నాడు. ఆమె చాలా వాపోయింది. సహజంగా రాముణ్ణి శంకిస్తూ ఉంటారు, రాముడు అగ్నిప్రవేశం చేయమన్నాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. రాముడు అగ్నిప్రవేశం చేయమనలేదండి, అది సీతాదేవి స్వయంగా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఆమె ధర్మజ్ఞురాలు, ఆమెకు అన్ని ధర్మాలు తెలుసు. రావణాసురుడు తనని ముట్టుకున్నాడు కాబట్టి తాను అశుచి అయింది. అశుచి అయినటువంటి వాళ్ళకి శుద్ధి విధానం ఏమిటో ధర్మశాస్త్రాలు చెప్పాయి. అశుచి అయినటువంటి వాటికి వస్త్రాన్ని అశుచి అయిందనుకోండి, వస్త్రానికి శుచి విధానం ఎట్లాగూ ఉతకటం ద్వారా వస్త్రము శుచి అవుతుంది. వస్త్రము అశుచి అయితే ఉతకాలి దాన్ని, అది ధర్మశాస్త్రం చెబుతోంది. ఏదైనా ఒక పాత్ర లోహ పాత్ర చెంబో తప్పాలో అశుచి అయిందనుకోండి, దాన్ని ఉతుకుతామా? దాన్ని తోమటం ద్వారా శుద్ధి చెయ్యాలి. అట్లాగే ఒక బల్ల అశుచి అయింది, దాన్ని చిత్రిక పట్టడం ద్వారా శుచి చెయ్యాలి. మట్టి పదార్థాలు కనుక అశుచి అయితే కాల్చటం ద్వారా శుద్ధి. తానెవరు? భూపుత్రి కాబట్టి, భూపుత్రి కాబట్టి మట్టి నుంచి పుట్టింది కాబట్టి, మట్టి నుంచి పుట్టిన వాటికి శుద్ధి కాల్చటమే కాబట్టి తాను అగ్నిప్రవేశం చేయటాన్ని నిర్ణయం తీసుకున్నది. ఆమె స్వయంగా తీసుకున్న నిర్ణయం అది. ఆమె ధర్మజ్ఞురాలు కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకున్నది తల్లి. రాముడు ఉపేక్షించాడంతే, ఎందుకంటే ఆమెకేమీ కాదని తెలుసు ఆయనకి. అందువల్ల సీత పవిత్రురాలుగా ఉంటేనే రాముడు ఆనందిస్తాడు, బ్రతికి ఉన్నంత మాత్రం వల్ల ఆనందించడు. అక్కడ వెళ్ళేటప్పటికి నియతాం వక్షతాం దేవీం అని చెప్పి నియతగా ఉన్నది అనేటటువంటి వాక్యం మొదట చెప్పాడు ఆంజనేయుడు. ఇలా అతి వాంగ్ని పునఃకపిహి ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేటటువంటి ఆంజనేయ స్వామి అడుగడుగునా కూడా తన యొక్క వాంగ్నైపుణ్యాన్ని, జ్ఞానినాం అగ్రగణ్యతని, బుద్ధిమతాం వరిష్టతని ప్రకటించుకుంటాడు. అటువంటి స్వామి యొక్క ఆ విరుద్ధ శక్తులు, బాహుశక్తి బుద్ధిశక్తి ఆయనలో ఏకీకృతమై పరిపూర్ణమై ఉండటం చూస్తాం. అలాగే భోగము మోక్షము ఇవి రెండూ కూడా ఒకచోట ఉండేవి కాదండి. భోగం కోసం చూసేవాళ్ళకి మోక్ష అవకాశం ఉండదు, మోక్షం కోసమని తపస్సు చేస్తూ ఉపవాసాలు చేస్తూ దీక్షలు చేస్తూ ఉండేవాళ్ళకి భోగం ఉండదు. శౌనక మహాముని చెప్పాడు, ఎత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. కానీ ఆంజనేయ స్వామి సేవ చేసుకునేటటువంటి వాళ్ళకి అటు భోగము ఇటు మోక్షము రెండూ కరతలామలకములు అని చెప్పి చెప్పాడు. భిన్నములైనటువంటి, పరస్పర భిన్నములైనటువంటి భోగమోక్షాలు రెండూ కూడా ఆంజనేయ స్వామి వల్ల ఏకమవుతాయి, లభిస్తాయి అని చెప్పి. ఎవరు చెప్పారు ఆయన భోగాన్ని ఇస్తాడు, ఐహికంలో కావలసినవన్నీ ఇస్తాడు అని అంటే ఎవరో చెప్పటం కాదండి, సాక్షాత్తు హనుమంతుడి చెప్పాడు. రామరహస్యోపనిషత్తులో ఆంజనేయ స్వామి ఒక మాట అంటాడు సనక సనందనాది మునులతో, ఐహికేషు చ కార్యేషు మహాపత్సు చ సర్వదా నైవయోజ్యో రామమంత్ర కేవలం మోక్షదాయక, ఐహికేశమును ప్రాప్తే మాం స్మరే గ్రామసేవకం అన్నాడు రామరహస్యోపనిషత్తులు. అంటే ఏమిటంటే, ఓ భక్తులారా, ఐహికేషు చ కార్యేషు మహాపత్సు చ, మీకు ఇహంలో ఏదైనా కోరికలు నెరవేరాలంటే, ఆపదల నుంచి బయటపడాలంటే నైవయోజ్యో రామమంత్ర, రామమంత్రాన్ని వినియోగించుకోకండి. ఎందువల్లంటే అది కేవలము మోక్షదాయకమైనటువంటి మంత్రం. అటువంటి మోక్షదాయక మంత్రాన్ని సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి ఐహికమైనటువంటి కోరికలకు వాడుకోవటము అంటే అది చాలా దోషము అని చెప్పి ఆయన చెప్పాడు. మంగళసూత్రాలు తీసుకువెళ్ళి ఎత్తుకి ఎత్తు ఉల్లిపాయలో జీడిలో కొనుక్కుంటారండి ఎవరైనా? మంగళసూత్రాల విలువ ఏమిటి, ఉల్లిపాయల విలువ ఏమిటి? కాబట్టి అటువంటిది అన్నమాట రామమంత్రం అనేటటువంటిది, తారక మంత్రం. దాన్ని చిల్లరు కోరికల కోసం వాడుకోవద్దు అన్నాడు. మరి మేము నేల విడిచి సాము చేయలేము, మాకు అనేక రకాల కష్టాలు ఉంటాయి, అవి తీరాలి, అనేక రకాల ఆశలు ఉంటాయి, అవి నెరవేరాలి, అవి ఎలాగు అని అంటారేమో. ఐహికే సమను ప్రాప్తే మాం స్మరే గ్రామ సేవకం, మీకు ఏదైనా ఇహంలో కావాలిస్తే నన్ను స్మరించండి, రామసేవకుడైనటువంటి నేను ఇస్తాను అని చెప్పి స్వయంగా చెప్పాడండి రామరహస్యోపనిషత్తు. ఉపనిషత్తులు అంటే వేదవాక్కు, ఎంత వేదోఖిలో ధర్మమూలం, ధర్మమూలమైనటువంటి వేదములో ఉపనిషత్తు కూడా వేదంలో భాగం. మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకం, ఉపనిషత్తు, అటువంటి వేదములో వేదభాగంలో చెప్పాడు అంటే అంత ప్రమాణమైనటువంటి వాక్యం, దాంట్లో సందేహించవలసినటువంటి పనే లేదు. ఆంజనేయుడు అలా ఐహికములైనటువంటి కోరికలన్నీ తీరుస్తాడండి. ఇది అనుభవంలో ఉన్న విషయం. ఆంజనేయ స్వామిని ఉపాసించి ఆయన్ని సేవించి సంతానం లేని వాళ్ళు సంతానం కన్నవాళ్ళు ఉన్నారు. ఇంత క్రితము శివచిదానంద భారతీ స్వామి అని చెప్పి కుర్తాళం పీఠాధిపతి ఉండేవారు, ఇప్పుడు మనకి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి మన గుంటూరు వారు కులపతి గారు. ఆ శివచిదానంద భారతీ స్వామి వారిది తణుకు, పూర్వాశ్రమంలో ఆయన తణుకులో లాయర్. 1974-75లో ఆయన తణుకు నన్ను పిలిపించి ఉపన్యాసాలు చెప్పించారు ఆంజనేయ స్వామి మీద. ఆ రోజుల్లో వాళ్ళ తల్లిగారు బతికి ఉన్నారు. ఆమె చెప్పారు, నాయన బిడ్డలు నిలబడకపోతే ఆంజనేయ స్వామి కాళ్ళు పట్టుకున్నాను, వీడు నిలబడ్డాడు, అందుకే వీడికి ఆంజనేయులు అని పేరు పెట్టుకున్నాను అని చెప్పింది ఆ తల్లి. అటువంటి వారు పీఠాధిపతి అయ్యారు, కుట్రాలం పీఠానికి అధిపతి అయ్యారు. అలా సంతానం లేనివాళ్ళు, ఎంతోమంది వివాహం కాని ఆడపిల్లలు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చాలీసా పారాయణలు చేసి 108 సార్లు చొప్పున మండలం పారాయణ చేసి 108 సార్లు చొప్పున హనుమంతుడికి ప్రదక్షిణాలు చేసి వివాహాలు పొందినటువంటి వాళ్ళు నాకు తెలుసండి. స్వయంగా చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్లో ఒక అమ్మాయి అలాగే చాలా పట్టుదలగా చేసింది. ఆ అమ్మాయికి హనుమంతరావు అని ఆయనే వరుడు వచ్చాడు. తెనాల్లో ఒక అమ్మాయి చెప్పగలను వాళ్ళు ఎవరో కూడా, ఆ అమ్మాయి అట్లాగే చాలా పట్టుదలగా చేసింది. ఆ అమ్మాయి భర్త పేరు ఆంజనేయులు. ఇలా చాలా వాళ్ళకి అనుభవాలు. ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీర్చేటటువంటి స్వామి ఆంజనేయ స్వామి. అనేక రకాల రోగ బాధలకి ఆంజనేయ స్వామి వల్ల ఉపశమనం పొందినటువంటి వాళ్ళు ఉన్నారండి. భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జబనామ సునావై అని చెప్పి 40లో తులసీదాస్ చెప్పాడు. నెత్తిగంటి ఆంజనేయ స్వామి అని కసాపురంలో ఉంటాడు ఆయన. నిరంతరము ఆయన చుట్టూతా ఈ భూత ప్రేతాదులు పట్టుకున్నటువంటి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయిస్తూ ఉంటారండి. వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మొట్టమొదట వాళ్ళు ప్రదక్షిణాలు చేయరు, అసలు విరక్కొట్టుకుంటారు, వెనక్కి పోతారు, ప్రదక్షిణాలు చేయరు. బలవంతాన కొన్ని ప్రదక్షిణాలు చేశాక, అంటే ఏంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ దుష్టశక్తులు వాళ్ళని ప్రదక్షిణాలు చేయనివ్వవు. కొన్ని ప్రదక్షిణాలు చేశాక ఆ దుష్టశక్తి నిలబడలేక వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు ప్రదక్షిణాలు చేయగలుగుతారు. అలాంటి అనుభవాలు అక్కడ మనకు కనపడతాయి మనం జాగ్రత్తగా వెళ్ళి చూస్తే. అట్లా భూత ప్రేత పిశాచాది బాధలన్నింటినీ కూడా తొలగించగలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. సుందరకాండ పారాయణ చేసి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, ప్రమోషన్లు పొందిన వాళ్ళు ఉన్నారు, రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సమస్త కార్యములు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారండి ఆంజనేయ స్వామి వల్ల, సుందరకాండ పారాయణ వల్ల. కాకపోతే విధానాలు తెలిసి చేయాలి దేనికైనా. ఎలాగోలా చేసి ఫలితం కనపడలేదు అంటే తప్పుదు అంది కాదు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం. సూర్యభగవానుడికి నమస్కారాలు ఇష్టం, శివుడికి అభిషేకం ఇష్టం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం. ఆ ప్రదక్షిణాల వల్ల కోరికలన్నీ తీరుస్తాడు. కానీ ప్రదక్షిణాలు ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. ఆయన ప్రదక్షిణాలు చేసేటప్పుడు శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు నివారక శత్రున్ సంహరమాం రక్ష శ్రీయందాపయమే ప్రభు అని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయాలండి. చాలా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో నేను ఇవి చెప్పాక శిలాఫలకాలు వేయించి ఆంజనేయ స్వామి గుడి పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందువల్లంటే అవి చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయటానికి, తెలియకుండా ఏదో ఒకటి అనుకుంటూ ప్రదక్షిణ చేస్తే ఆ ఫలితం రాదు. దానికి కూడా చెప్పారు, అష్టోత్తర శతం వాపి తదర్థం వా తదర్థం అని చెప్పి 108 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఎందుకు 108 అంటే అష్టోత్తర శతం పూర్ణ సంఖ్య 108. 108 1 0 8 9 పూర్ణ సంఖ్య అండి. ఎంత పెట్టి హెచ్చవేసినా మళ్ళీ 9 వస్తుంది కదా, 9 యొక్క విశిష్టత అది. అందువలనే మనం ఏది చేసినా కూడా పూర్ణ సంఖ్యలో చెయ్యాలని చేస్తూ ఉంటాం. ఎవరన్నా దానం చేసినా 1016 ఇస్తాం. 1016 కాదండి, రౌండ్ ఫిగర్గా ఉంటుంది. 1020 వేసుకోండి అంటే 1020 గొప్పది కాదు, 1016 గొప్పది. ఎందువల్ల 1016 అంటే 1 1 1 6 మొత్తం 9, అది పూర్ణ సంఖ్య. 1016 కాదు కానివ్వండి, 116 వేసుకోండి అంటారు. 116 మంచి సంఖ్య కాదండి. 116 అంటే ఎంత? 1 1 6 8. 9 ఎంత పెట్టి హెచ్చి వేసినా పూర్ణ సంఖ్య వస్తుంది, 9 వస్తుంది. 2 9 18 అంటే 1 8 9, 3 9 20, 2 7 9, 4 9 36, 3 6 9, 9 9 81, 8 1 9, ఎంతైనా అంతే. కానీ 8 అట్లా కాదు, 116 2 16 అంటే 1 6 ఏడు ఒకటి దిగింది, మూడెందులు 24, 2 4 ఆరే ఇంకోటి తగ్గింది, నాలుగెందులు 32, 32 అంటే 3 2 ఐదే ఇంకోటి తగ్గింది, ఆరెందులు 5 40 నాలుగే, 6 40 40 అంటే 4 8 12, 12 అంటే 1 2 3 ఇది దాని బతుకు. కాబట్టి 1016 ఇవ్వకపోతే 108 ఇవ్వాలి, అంతేగాని 116 ఇవ్వకూడదు. మనం ఎక్కువ 116 వేసుకోండి అంటూ ఉంటారు, అది మంచి సంఖ్య కాదు. దైవ కార్యంలో సంఖ్యకి కూడా చాలా ప్రాధాన్యం ఉన్నదండి. మనము జపం చేస్తాం, జప మాలకి ఎన్ని పూసలు ఉంటాయి? 108 పూసలు ఉంటాయి, లేకపోతే 54 పూసలు ఉంటాయి. కొలికి పూస లెక్క కాదు, కొలికి పూసని దాటకూడదు జపం చేసేటప్పుడు. కొలికి పూస దాకా వచ్చి వెనక్కి తిప్పి జపం చేయాలి. కాబట్టి అలాగే ధరించాలి అంటే 36 పూసలు, లేకపోతే 36 రుద్రాక్షలు ధరించాలండి. 36 అంటే 3 6 9 పూర్ణ సంఖ్య. అలాగే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా 8 శతం 108 చేయాలని చెప్పబడ్డది. అయ్యా, రోగిష్టి మారివాడు ప్రదక్షిణాలు చేస్తుంటే 108 చేయగలిగితే ఇంకేముంది, రోగమే ఉంది అని అంటే, అలా కాకపోతే తదర్థం అని చెప్పి చెప్పారు. దానిలో సగం అంటే 54 అన్నా కూడా పూర్ణమే, వా తదర్థం, లేకపోతే దానిలో సగం అన్నారు. 27 కూడా 2 7 9 అంతకంటే తక్కువ చెప్పలా. అలా ప్రదక్షిణాలు స్వామికి సంఖ్యా నియమంతో, మంత్ర నియమంతో, అట్లాగే ద్రవ్య నియమంతో ప్రదక్షిణాలు చేసేటటువంటి దానికి వేట్లతో గణనం చేయాలి అనేది కూడా నియమం చెప్పారు. సాత్వికమైనటువంటి విషయాలలో పుష్పములతో కానీ ఒక్కలతో కానీ సంఖ్యా గణనం చేస్తూ ప్రదక్షిణాలు చేయాలి. బాగా భూతప్రేతాదులు పట్టుకుని రోగబాధతో ఉండి, లేదు శత్రుబాధతో ఉండి దాని నుంచి బయటపడాలి అంటే ఉగ్రమైనటువంటి రీతిలో మిరియాలతో ప్రదక్షిణాలు చేయాలి. ఆడవాళ్ళు పసుపు కొమ్ములతో ప్రదక్షిణాలు చేయాలి, పుష్పాలతో కానీ పసుపు కొమ్ములతో కానీ. ఇట్లా ప్రదక్షిణాలు చేసేటందుకు ద్రవ్యం కూడా చెప్పబడేది. ఆ విధంగా నియమబద్ధంగా కనుక ప్రదక్షిణాలు చేసేటట్లయితే తప్పకుండా ఫలితం కనపడుతుందండి. ఆంజనేయ స్వామి వల్ల ఆయనకి ప్రదక్షిణాలు చాలా ఇష్టం. అందులో మామూలుగా ప్రదక్షిణాలు చేస్తే ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేయాలండి. ఏ దేవాలయానికైనా వెడితే మామూలుగా 3 ప్రదక్షిణాలు చేస్తాం. ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచసంఖ్య అని ఆంజనేయ స్వామి గుడికి వెడితే 5 ప్రదక్షిణాలు చేయాలి. ఆయనకి పంచసంఖ్య ఇష్టం. ఏదైనా సమర్పించినా కూడా ఆంజనేయ స్వామికి పంచసంఖ్యలో సమర్పించాలండి 5. ఆంజనేయ స్వామికి హనుమ జయంతి పూజ చేయదలుచుకున్నాం, లేదు శనివారం నాడు ప్రత్యేకమైన పూజ చేయదలుచుకున్నాం, అప్పుడు 5 రకాల ఫలములు సమర్పించడం, లేదు 5 రకాల పుష్పములు తీసుకొచ్చి సమర్పించడం, అట్లా పంచసంఖ్యలో సమర్పించేటట్లయితే ఆంజనేయ స్వామి చాలా సంతోషిస్తాడు. ఆంజనేయ స్వామికి అరటిపండు చాలా ఇష్టం అండి, కదలీ ఫలం చాలా ఇష్టం. అరటిపండు పెడితే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ అరటిపళ్ళు అయిన అరడజను కొని అరడజను పెట్టడం కంటే ఒక పండు ఎవరికైనా ఇచ్చి 5 పళ్ళు పెట్టడంలోనే విశేషం ఉన్నది. పంచసంఖ్య ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అలా మనం ఏది చేసినా కూడా ఆంజనేయ స్వామికి పంచసంఖ్యలో చేస్తే ఆయన చాలా సంప్రీతుడు అవుతాడు. ఇలా నేను ఒక మాట ఒక దేవాలయంలో ఉపన్యాసం చెప్పానండి చాలా ఏళ్ల క్రితం. ఆ తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి వెళితే ఆ అర్చకుడు నా దగ్గర బోరుమన్నాడు, నా కొంప ముంచారు శాస్త్రి గారు అన్నాడు. అదేమిటయ్యా అంటే, మీరు ఉపన్యాసం చెప్పకముందు ఎవరన్నా 10 పైసల బిళ్ళలు పావలా బిళ్ళలు వేసేవాళ్ళు, మీరు ఉపన్యాసం చెప్పి వెళ్ళాక 5 పైసల బిళ్ళ తప్పితే ఎవరు వేయటలేదండి అన్న. విత్తసాక్ష్యం నకారయేత్తని, ఏదైనా దైవకార్యం భగవత్కార్యం చేసేటప్పుడు విత్తసాక్ష్యం చేయకూడదు, వీలైనంత తక్కువ చేయటం కాదు. మనం ఎంత చేయగలిగితే 5 5 25 వేయచ్చు, పావలా వేయచ్చు, కానీ మనం వీలైనంత వరకు ఎంత అవకాశం ఉంటే అంత తగ్గిస్తాం. కాబట్టి పంచసంఖ్య స్వామికి ఇష్టం. అలాగే హనుమత్ పర్వదినాలు ఉన్నాయి, ఆయా పర్వదినాల్లో మిగతా రోజుల్లో చేసేదానికంటే హనుమత్ పర్వదినాల్లో స్వామిని సేవించేటట్లయితే ఆయన ఎక్కువ అనుగ్రహిస్తాడు మనం. అంతే కదా, పర్వదినాల్లో ఏ దేవతకైనా విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటాం. ఇలా స్వామి ఐహికమైనటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా ఆంజనేయ స్వామిని సేవించటం ద్వారా పొందవచ్చు. ఇవి రుజువులు ఉన్నటువంటి యథార్థ విషయాలు. ఒక మాట ఇలాగే ఉపన్యాసం చెబుతూ ఉంటే ఒక కుటుంబ సభ్యులు చెప్పారండి, అయ్యా మా ఇంట్లో ఏదైనా అనారోగ్యం ఏర్పడితే మేమందరం కూడా నాశైరోగ హరైసవపీరా జపత నిరంతర హనుమత వీరా, నాశైరోగ హరైసవపీరా జపత నిరంతర హనుమత వీరా అని పదే పదే మేము స్మరిస్తామండి, రోగ ఉపశాంతి కనపడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే దాన్నే వాళ్ళు మంత్రంగా స్వీకరిస్తే అది ఆ ఫలితాన్ని ఇస్తుంది. చాలీసాలో ఉన్న ప్రతి దోహ కూడా ఒక మంత్రం లాంటిదేనండి. అలాంటి అనుభవాలని అంటే మహామంత్రాన్ని కూడా నియమరహితంగా చేస్తే అది ఎందుకు పనికిరాకుండా పోతుంది. సాధారణమైనటువంటి శ్లోకం కూడా చాలా నియమాలతో కనుక సాధన చేస్తే అది మహామంత్రంగా అది సిద్ధినిస్తుంది. అవి సాధకుల యొక్క అనుభవాల్లో ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి అట్లా ఆంజనేయ స్వామి అనేక రకాల లౌకికమైనటువంటి ఐహికమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తాడు, దాంట్లో సందేహం లేదు. మరి పరము ఇవ్వడా ఆయన అని అంటే పరాన్ని కూడా ఆయన ఇవ్వగలడండి. పరాన్ని కూడా నేనే ఇస్తాను అంటే ఇక రాముడి గురించి ఏం చెప్పినట్లు, తన దైవమైనటువంటి రాముడిని తక్కువ చేసినట్లు కదా. శమురిక మహాముని చెప్పినది అబద్ధం కాదు. ఐహిక యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగస్య మోక్షస్య కరస్థైవ అన్న ఆ మాట అబద్ధం కాదు. కానీ ఆయనే నేను మోక్షాన్ని కూడా ఇస్తాను అంటే రాముడిని తక్కువ చేసినట్టు. రామమంత్రము తారక మంత్రం అండి, తరింపజేసేటటువంటి, అదే మోక్షాన్ని ఇచ్చేటటువంటి మంత్రం, అద్భుతమైనటువంటి మంత్రం. పరమశివుడు పార్వతితో చెబుతాడు, పార్వతి మొట్టమొదట వాల్మీకి శతకోటి ప్రవిస్తరంగా రామాయణాన్ని రచించాడు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, రామాయణం 100 కోట్ల శ్లోకాలండి. ఇప్పుడు మనం 24,000 శ్లోకాలనే మనం రామాయణంగా స్వీకరిస్తున్నాం, కానీ అసలు రచించింది 100 కోట్ల శ్లోకాలు. అలా 100 కోట్ల శ్లోకాలు రచిస్తే ఊర్ధ్వలోకవాసులందరూ కూడా ఈ రామాయణం మాకు కావాలి అని చెప్పి కోరారు. అధోలోకవాసులు కూడా ఈ రామాయణం అంతా మాకే కావాలని చెప్పి వాళ్ళు తహతహలాడారు, కోరుకున్నారు. భూలోకవాసులు మేము ఈ రామాయణాన్ని మేమే అట్టే పెట్టుకుంటాము అన్నారు. అట్లా ముగ్గురి మధ్య కూడా ఈ రామాయణం కోసమని వాదులాట జరిగితే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి 3 విభాగాలు చేశాడు మొత్తం రామాయణాన్ని. 33,33,33,333 చొప్పున 3 విభాగాలు చేసి 3 లోకాలకి పంచాడు. అట్లా పంచితే ఏమైంది, ఇంకొక శ్లోకం మిగిలింది పార్వతి. ఆ శ్లోకాన్ని కూడా నారాయణమూర్తి మళ్ళీ 3 విభాగాలు చేశాడు. శ్లోకము అంటే అనుష్టుప్పు శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయండి, ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. శ్రీరామ రామ రామేతి 8, రమే రామే మనోరమే 8, సహస్రనామ తత్తుల్యం 8, రామనామ వరాననే 8. 8×4=32. కాబట్టి దీన్ని మళ్ళీ 3 విభాగాలు చేశాడు. 10 అక్షరాలు ఊర్ధ్వలోకాలకి, 10 అక్షరాలు అధోలోకాలకి, 10 అక్షరాలు భూలోకానికి ఇచ్చాడు. ఇంకా 2 అక్షరాలు మిగిలాయి. శ్రీమన్నారాయణమూర్తిని నేను కోరినందువల్ల ఆ 2 అక్షరాలు నాకు ప్రసాదించాడు. నేను ఆ 2 అక్షరాలనే కాశీలో మరణించినటువంటి వాళ్ళ యొక్క కుడి చెవిలో ఉపదేశిస్తూ ఉంటాను పార్వతి అని చెప్పి చెప్పాడు పరమేశ్వరుడు. ఏమిటి ఆ 2 అక్షరాలు? రామ ఇత్యక్షరద్వయం. 7 కోటి మహామంత్రా చిత్త విభ్రమకారకా ఏక ఏవ పరో మంత్ర రామ ఇత్యక్షరద్వయం. అటువంటి తారక మంత్రం అది, తరింపజేసేటటువంటి మంత్రం. పరమానంద భరితుడయ్యాడు రామదాసు. ఆ మంత్రోపదేశం జరగంగానే తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనై తిని ఓరన్న అని అంతటి పరమానంద భరితుడయ్యాడు అంటే ఆ రామమంత్రంలో ఉన్నటువంటి విశిష్టత అటువంటిది. ఒక ఆయన చెప్పారు, రామా తత్వోధికం నామ ఇతి మన్యామహే వయం, ఓ రామా నీకంటే నీ నామము చాలా గొప్పది అని అనుకుంటున్నామయ్యా. ఎందువల్లంటే త్వయైక తారిత అయోధ్య, నీ వల్ల అయోధ్య మాత్రమే తరించింది. నామ్నాతు భువనత్రయం, నీ నామం వల్ల ముల్లోకాలు తరిస్తున్నాయి కాబట్టి తత్వోధికం నామ అన్నారు. అటువంటి రామనామం దాన్ని తక్కువ చేయకూడదు కాబట్టి పరము రాముని వల్ల వస్తుంది అని అన్నాడు. పరము కూడా తాను ఇవ్వగలడు, దానికి నిదర్శనము తులసీదాసు అండి. తులసీదాసు ఆంజనేయ స్వామి కాళ్ళు పట్టుకునే ఆయన ద్వారా రామానుగ్రహాన్ని పొంది ముక్తిని పొందాడు ఆయన. ఆంజనేయ స్వామి లేనిది అసలు రాముడు అందడు. రామదు ఆరే తుమ రఖవారే హోతన ఆజ్ఞాబిను పైఠారే, రామదు ఆరే తుమ రఖవారే, హే హనుమాన్ నువ్వు రాముని యొక్క ద్వారమునందు ఉంటావు, నీ పర్మిషన్ లేకుండా రాముడి దగ్గరికి వెళ్ళలేము, నీ అనుమతి లేకుండా రాముడు అనే మోక్షాన్ని పొందలేము, కాబట్టి మోక్షాన్ని కూడా ఆయన ఇవ్వవలసిందే కాబట్టి చెప్పాడు శివునిక మహాముని, ఎత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ అని చెప్పి ఆ రెండూ కూడా ఆయన వల్ల లభిస్తాయి అని చెప్పి శివునిక మహాముని చెప్పినటువంటిది మాట యథార్థం. అలా ఆయన యొక్క సేవ చేస్తే ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యి ఇహపరములు రెండూ కూడా పొందగలుగుతాం, దీంట్లో సందేహం లేదు. భగవంతుడి సేవ చేయాలన్నా భగవంతుడి అనుమతి కావాలండి. ఆయన అనుమతి పొందగలిగామా ఏదైనా సాధించగలుగుతాం. సంస్కృతంలో రెండు న్యాయాలు ఉన్నాయి, మర్కట కిశోర న్యాయం అని మార్జాల కిశోర న్యాయము అని. మర్కట కిశోర న్యాయం అంటే కోతి పిల్లల సామెత, మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి పిల్లల సామెత. పిల్లి తన పిల్లల్ని తానే పట్టుకుని ఎక్కడికైనా తీసుకువెళుతుందండి, ఏడు గొంతులు తిప్పుతుంది, తానే పట్టుకుంటుంది కానీ పిల్లి ఏడు గొంతులు తిప్పుతుంది, వాటిని పెంచే లోపల ఏడు చోట్లకి మారుస్తుంది. ఎందువల్లంటే పోతు పిల్లి ఈ పిల్లల్ని చంపేస్తుంది. దానికి కారణం మార్జాల శాస్త్రం వేరే ఉన్నదనుకోండి, అది అనవసరం మనకి. కాబట్టి అదే పట్టుకుని తీసుకువెళ్ళిన ఆ ఏడు గొంతులే తిప్పుతుంది పిల్లి. మర్కటం అట్లా కాదు, దాన్ని జాగ్రత్తగా సమయం ఎరిగి పట్టుకోవాలి. అది బయలుదేరేటప్పుడు అది శబ్దం చేస్తుందో గుర్తు చేస్తుందో ఏదో తెలియదు, మొత్తానికి ఇది కాలో చెయ్యో రొమ్మో ఏదో పట్టుకోవాలే కానీ దీన్ని కొండలెక్కిస్తుంది, నదులు దూకిస్తుంది, మహావృక్షాలు ఎక్కిస్తుంది, ఎంత సమున్నత స్థితికైనా తీసుకువెళ్తుంది, ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది. మర్కటం యొక్క లక్షణం అది. మన స్వామి యొక్క విధానం కూడా మర్కట కిశోర న్యాయం. ఆయన్ని గట్టిగా మనం పట్టుకోగలగాలే కానీ మనల్ని ఎంత సమున్నత స్థితికైనా తీసుకువెళ్తాడు ఆయన. ఏది కోరుకుంటే అది తప్పకుండా ఇస్తాడు ఆయన. ఆ స్వామి యొక్క అనుగ్రహం అట్లాంటిదండి. ప్రతి వాళ్ళకి దాని యొక్క రుజువులు కనపడుతూనే ఉంటాయి. ఒంగోలు నేను కేవలం పట్టుకూటికి ఉద్యోగానికి వెళ్ళానండి. అటువంటి వాణ్ణి ఏదో ఆంజనేయ స్వామి చరిత్రను గురించి పరిశోధన చేశాము, పరాశర సంహిత అంతా కూడా వెలుగులోకి తెచ్చాము. దానిలో ఆంజనేయ స్వామికి 9 అవతారాలు ఉన్నాయి అని చెప్పి చెప్పబడ్డది. ఈ 9 అవతారాలకి రూపాలు అందరికీ తెలియటం కష్టము. అష్టమకథిత శ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండల అని చెప్పి ఆయన యొక్క 8వ అవతారం 32 చేతులు ఆంజనేయ స్వామి అండి. 32 చేతుల్లో కుడి 4వ చేతిలో ఏ ఆయుధం ఉంటుందో, ఎడమ 11వ చేతిలో ఆయుధం ఉంటుందో, ఈ విధానాలన్నీ కూడా తెలియటం కష్టం కాబట్టి మన జీవితంలో ఎలాగైనా సరే విగ్రహాలు చేయిద్దాము అని పూనుకున్నా. ఎవరో మహానుభావుడు దేవాలయాలు కట్టించకపోతాడా అని చెప్పి ఆ స్వామి యొక్క దయ, అపారమైనటువంటి దయ. కేవలం ఉద్యోగానికి వెళ్ళినటువంటి నా చేత ఆయన అనుగ్రహం కారణంగా విగ్రహాలు 9 చేయించాను, 9 ఆలయాలు కట్టించాను, కరసనాది ప్రతిష్టాంతం నా చేతుల మీదుగా జరిపించుకుని 9 ప్రతిష్టలు చేయించుకున్నాడండి స్వామి. అంతకంటే నా జన్మ కావలసింది ఏదో చెప్పండి, అది ఆయన యొక్క దయ. అంటే మనం కోరుకునే కోరికలు కూడా అర్హమైనవిగా ఉండాలి, యోగ్యమైనవిగా ఉండాలి, అవి తప్పకుండా తీరుస్తాడు ఆయన. మనం ఎవడినో కొంప ముంచాలని చెప్పి అనుకుని ఆ కోరిక తీర్చమంటే అట్లాంటివి చేయడాయి. ఆయన పరమ ధర్మమూర్తి, ధర్మం కోసమనే నిలబడేవాడు. కాబట్టి మన కోరిక కనుక ధర్మబద్ధమైనదైతే, మంచి కనుక అయితే ఆయన తప్పకుండా తీరుస్తాడు. అటువంటి అనుభవాలు అందరికీ ఉన్నాయి. అలా శౌనక మహాముని చెప్పినట్లుగా ఇహపరములు ఆయన నుంచి మనం పొందవచ్చు, పరస్పర విరుద్ధములైనవి.
బాహుశక్తి, బుద్ధిశక్తి, ఇహపరములు. అట్లాగే ఆయన పుట్టుకతో వానరుడండి. ఆయన సంచారమంతా కూడా నరుడైనటువంటి రామునితో జరిగింది. కానీ ఆయన సాక్షాత్తు దైవం. రామాయణ దైవతము హనుమంతుడండి. రామాయణంలో దైవశక్తులు చూపించినటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఆంజనేయ స్వామి. రాముడు దైవశక్తులు చూపలేదు, చూపటానికి వీల్లేదు. కాబట్టి కేవలం మానవ మాత్రుడిగా ఉన్నాడు రాముడు. ఆయనే చెప్పాడు, ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనుషునిగానే తలుస్తున్నాను అని అన్నాడు. ఆయన పరిపూర్ణ మానవావతారం అయింది. ఆయనకి ఆత్మదైవత్వ జ్ఞానం కూడా లేదు. నేను దైవాన్ని అనేటటువంటి విష్ణువంశతో పుట్టాను అనే జ్ఞానము కూడా ఆయనకి లేదు. అది ఉన్నా కూడా ఆయన రావణాసురుడిని చంపలేడు. రావణాసురుడికి అటువంటి వరాలు ఉన్నాయి. రావణాసురుడు నేను దేవతలతో మరణింపకూడదు, రాక్షసుల చేత చంపకూడదు, కిన్నరులు చంపకూడదు, యక్షులు చంపకూడదు, ఇట్లా ఎవ్వరూ చంపకూడదని కోరుకున్నాడు. కానీ మనుషులు చంపకూడదు అని కోరుకోవాలి. ఎందువల్ల అంటే మనం ఎప్పుడున్నా అర్ధరాత్రి ఓ భయంకరమైనటువంటి అడవిలోనే పోతున్నాం అనుకోండి, మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం ఏమని, హే భగవాన్ నన్ను పులులు మింగకూడదు, సింహాలు మింగకూడదు, పాములు కరవకూడదు, తేళ్లు కొట్టకూడదు అని ప్రార్థిస్తాం. కానీ చీమలు కుట్టకూడదు అని కోరుకుంటామా? కోరుకోం. ఎందువల్ల అంటే చీమలు మనకి లెక్కలేదు. రావణాసురుడికి మనుషులు అంటే ఆ లెక్క అన్నమాట. మనుషులు చంపకూడదు అని కోరుకోలా. మనుషులు చంపకూడదు అని కోరుకుంటే అది ఆయనకు అవమానం. కాబట్టి ఇప్పుడు రావణాసురుణ్ణి చంపాలి అంటే ఎవరు చంపగలుగుతారు? మనుష్య మాత్రుడే చంపగలడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు మానవావతారం ఇచ్చాడు. అటువంటి మానవావతారం శ్రీరామచంద్రుడు కాబట్టి ఆయన ఎక్కడా దైవశక్తులు చూపించాల. భార్యను ఎత్తుకు వెళ్ళాడు రావణాసురుడు. ఎత్తుకు వెళితే దైవశక్తి చూపించే హాంభట్ అంటే ఆ రావణాసురుడు రథం వెనక్కి వచ్చేసేసేది. అలాంటి పని చేశాడా? చేయలేదు. కేవలము ఒక సాధారణమైనటువంటి మనుష్యుని భార్య తప్పిపోతే ఎలా వెతుక్కుంటూ అయ్యా నా భార్య కనపడదా, నా భార్య కనపడదా అని అడుగుతూ వెళ్తాడో అట్లాగే ఆయన అడుగుతూ వెళ్ళాడు. మనం ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి రిపోర్ట్ చేస్తామో అట్లాగే ఆ రోజుల్లో అక్కడ వానరరాజు అందులో ధర్మబద్ధుడుగా ఉన్నటువంటి సుగ్రీవుడికి రిపోర్ట్ చేశాడు. ఎస్ఐ గారికి రిపోర్ట్ చేస్తే కానిస్టేబుల్స్ని పంపి వెతికిస్తాడు కదా, అట్లాగే సుగ్రీవుడు కూడా వానరుల్ని పంపి అసిస్టెంట్లను పంపి వెతికించాడు. అలా ఒక మానవ మాతృని చర్యే రాముని యొక్క చర్యల్లో కనపడుతుంది తప్పితే ఎక్కడ అతిమానుషమైనటువంటి చర్యలు రాముడు చేయలేదు. అటువంటివి ఎవరైనా చేశారు అంటే, దైవశక్తులు చూపారు అంటే అది ఆంజనేయ స్వామి మాత్రమే చేశారండి. ఆయన రామాయణ దైవతం హనుమంతుడు. మనము ద్వాపర యుగంతో ఈ త్రేతాయుగాన్ని మనం తులనాత్మకంగా పరిశీలిస్తే మనకి ఈ విషయం స్పష్టమవుతుంది. ద్వాపర యుగంలో దైవము ఎవరు? కృష్ణ పరమాత్మ, వైష్ణవాంశ. త్రేతాయుగంలో దైవము హనుమంతుడు, ఈశ్వరాంశ. అక్కడ వైష్ణవాంశ, ఇక్కడ ఈశ్వరాంశ దైవశక్తి. అక్కడ ఆయన స్త్రీ హత్య ద్వారా పూతనామారకుడు అని చెప్పి కీర్తి పొందాడు. ఈయన లంకిణీ మారకుడు అని చెప్పి స్త్రీ హత్య ద్వారా కీర్తి పొందాడు. ద్వాపర యుగంలో పర్వతాన్ని ఎత్తి అద్భుతాన్ని సాధించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. త్రేతాయుగంలో పర్వతాన్ని ఎవరెత్తారండి? పర్వతాన్ని మిగతా వాళ్ళు ఎవరెత్తలే, ఆంజనేయ స్వామి ఎత్తాడు. సంజీవి పర్వతాన్ని ఎత్తి సంజీవి పర్వతోద్ధారకుడు అని చెప్పి కీర్తి పొందాడు. అలాంటి అద్భుతం అక్కడ ఆయనే చేశాడు, ఇక్కడ ఈయనే చేశాడు. అలాగే విశ్వరూపం, దైవం మాత్రమే చూపగలుగుతాడు విశ్వరూపాన్ని. అలా ద్వాపరయుగంలో విశ్వరూపం ఎవరు చూపించాడు? కృష్ణ పరమాత్మ చూపించాడు. త్రేతాయుగంలో విశ్వరూపం ఆంజనేయ స్వామి చూపాడండి. అందులో కూడా కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని ఎక్కడ చూపించాడు? వెళ్ళి శత్రుక్షేత్రంలో చూపించాడు, రాయబారానికి వెళ్ళి. ఈయన కూడా రాయబారానికి వెళ్ళి సీతామ్మని చూడటానికి వెళ్ళి శత్రుక్షేత్రంలో లంకలోనే చూపించాడు విశ్వరూపం. అఘటన ఘటనా సామర్థ్యం దైవము మాత్రమే చేయగలిగినటువంటి పని ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మే చేశాడు, త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి చేశాడండి. ఏమిటంటే చచ్చిపోయినటువంటి వాళ్ళని బ్రతికించటం. ఇది మనుష్యులు చేసే పని కాదు, దైవం మాత్రమే చేయగలడు. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చేశాడు ఆ పని. కృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడండి. ఆయన సాక్షాత్తు జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం అని అంటాం. అటువంటి జగద్గురువు విద్యాభ్యాసం చేయవలసిన అవసరం ఏమిటి అంటే లోక సంగ్రహణార్థం. ఆయనే చెప్పాడు కదా, యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరే జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఏది చేస్తారో దాన్ని లోకం అనుకరిస్తుంది. కాబట్టి లోక సంగ్రహణం కోసమని, లోకం తనని చూసి తెలుసుకోవటం కోసమనైనా తాను విద్యాభ్యాసం చేశాడు సాందీపని మహర్షి దగ్గర. చదువు పూర్తయిపోయాక గురువుగారి గురుదక్షిణ సమర్పించి ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాలి. ఆయన చెబుతారు, ప్రజాతంతుం ఆవ్యవత్సేత్సీ, నాయన ఈ ప్రజ అనేటటువంటి తంతుని తెంచవద్దు, అంటే నువ్వు గార్హస్య జీవితాన్ని స్వీకరించవలసింది, సంతానాన్ని కనవలసింది అని చెప్పి ఆ గురువు ఉపదేశం జరిగితే అలా గురువు అనుమతితో వెళ్ళి పెళ్లి చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారమే కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావ నా విద్య పూర్తి అయింది అని చెప్పి సెలవిచ్చారు. గురువుగారు అనుమతించాలి, విద్య పూర్తయింది అని ఆయన చెబితేనే. ఒక గురువుగారి దగ్గర చాలామంది విద్యార్థులు ఉన్నారు, అందరికీ ఆయన చదువు పూర్తయిపోయింది వెళ్ళండి అంటుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒకరిని మాత్రం పంపించటల్లా ఆయన. గురువుగారిని అడిగేటవాడు, ఏమండి నా చదువు ఎప్పుడు పూర్తయినప్పుడు పూర్తి అయ్యేటట్టు అండి అని చెప్పి అడిగితే గురువుగారు చెప్పారు, నాయనా నీకు నేను చెప్పినది నేను చెప్పనిది కూడా సమానంగా ఎప్పుడు ఉంటాయో అప్పుడు నీ చదువు పూర్తయినట్లు రా అన్నాడు. అంటే గురువుగారు చెప్పని పాఠాలు కూడా తను చదివి అర్థం చేసుకోగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి, అప్పుడు చదువు పూర్తయినట్లు. కాబట్టి నేను చెప్పినది నేను చెప్పనిది కూడా ఒకే రకంగా ఎప్పుడు ఉంటాయో అప్పుడు పూర్తయినట్టు రా అన్నాడు. వాడన్నాడు, అయ్యా ఇప్పుడు నాకు అట్లాగే ఉన్నదండి, మీరు చెప్పింది చెప్పంది కూడా ఒకే రకంగా ఉన్నాయి అని. అయితే ఇక వెళ్ళరా చాలు, నీకు ఇంతకంటే అక్కర్లేదు చదువు అన్నారు, ఇంకా అనవసరం నీకు చెప్పటం కూడా అని చెప్పి పంపించేశాట. అట్లా గురువుగారు అనుమతి తీసుకుని, గురువుగారు అనుమతిస్తే వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు గురుదక్షిణ సమర్పించాలి. సాందీపని మహర్షిని అడిగారు కృష్ణ పరమాత్మ, మహానుభావ నేను ఏ గురుదక్షిణ సమర్పించాలో మీరు సెలవిస్తే నేను సమర్పించి నేను సెలవు తీసుకుంటాను అన్నాడు. అనేటప్పుడు సాందీపని మహర్షి అన్నాడు, నాయన నువ్వు నా దగ్గర విద్యాభ్యాసం చేయటమే నాకు మహత్తరమైనటువంటి గురుదక్షిణ, అంతకంటే నువ్వు నాకు ఇవ్వవలసింది ఏముంది అని అంటే, అలా కాదు స్వామి, మీరు తప్పకుండా అడగాల్సిందే, నేను ఏదైనా ఇవ్వాల్సిందే అన్నాడు. అనేటప్పటికి ఆయన చెప్పాడు, నాకు ఏ కోరిక లేదు, నీ తల్లికి ఏమైనా కోరిక ఉంటే తీర్చి వెళ్ళు అని చెప్పన్నాడు. తల్లి అంటే గురుపత్ని, ప్రతి మనిషికి కూడా ఐదుగురు తల్లులు ఉంటారు, తన తల్లి, తన భార్య తల్లి, గురువుగారి భార్య, యజమాని భార్య, భ్రాతృజాయ మాతృసమ అన్నగారి భార్య, వీళ్ళు ఐదుగురు తల్లులండి. కాబట్టి నీ తల్లిని అడిగి ఏదైనా ఆమెకు కోరిక ఉంటే తీర్చి వెళ్ళమన్నారు. అంటే గురుపత్ని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా ఇలా గురువుగారు సెలవిచ్చారు, ఏదైనా మీ కోరిక ఉంటే చెప్పండి నేను తీర్చి పెడతానన్నాడు. ఆమె చాలా పుత్రశోకంతో ఉన్నదండి. ఆమె బిడ్డ 7 ఏళ్ల వాడు పాపము స్నానానికి వెళ్ళి ఆ నదిలో పడి చనిపోయాడు. అలా పుత్రశోకంతో అటమటిస్తూ ఉంది ఆమె. ఆమె అన్నది, నాయన మీ గురువుగారు నువ్వు సాక్షాత్తు దైవం అని, తన దగ్గర నువ్వు విద్య నేర్చుకోవటమే ఆయనకి ధన్యత అని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు, నిజంగా నువ్వు దేవుడి అయితే నా బిడ్డను బ్రతికించి తేగలవా అని అడిగింది ఆ తల్లి. ఆ కడుపుకోత అట్లాంటిది. మరి వాగ్దానం చేశాడు ఆమె కోరింది ఇస్తానని. అప్పుడు ఆయన వరుణలోకానికి వెళ్ళి, నదిలో పడ్డవాడు అంటే జలాలకు అధిపతి వరుణుడు, వరుణలోకానికి వెళ్ళాడు వాడు. వరుణలోకానికి వెళ్ళి వాడిని మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పాయండి. అది ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మే చేశాడు ఆ పని. మళ్ళీ త్రేతాయుగంలో అటువంటి ఘనత సాధించినటువంటి వాడు ఆంజనేయ స్వామి, చనిపోయినటువంటి వాడిని బ్రతికించినటువంటి. రామరావణ సంగ్రామం పూర్తయింది. శ్రీరామచంద్రుడు పుష్పక విమానం మీద వానరులందరినీ ఎక్కించుకుని అయోధ్యకి తన యొక్క పట్టాభిషేకానికి తీసుకువెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆయన చెప్పాడు, ఏ ఒక్క వానరుడు లేకుండా కూడా నేను ఇక్కడి నుంచి కదలను, కాబట్టి అందరూ ఉన్నారా అని అడిగాడు. అందరినీ అందరూ చూడలేరు కదా, ఎవరికి వాడు బస్సు దిగిన వాళ్ళని డ్రైవర్ అడుగుతాడు, అయ్యా అందరు వచ్చారా అని. ఎవరికి వాడు పక్కవాడు ఉన్నాడా చూసుకుంటాడు అంతే, ఊరుకుంటే అందరూ వచ్చినట్టు. వాళ్ళల్లో మహేంద్రుడు అన్నాడు, అయ్యా గంధమాధనుడు కనపట్టలేదండి అన్నాడు.
ఏమయ్యాడో చూడండి అనేటప్పటికీ ద్వివిధుడు చెప్పాడు, కుంభకర్ణుడి మీదకి మేమంతా కలిసి యుద్ధానికి వెళ్ళామండి, మేము వాడి మీద ఎక్కి, వీళ్ళు వానరులెంత కుంభకర్ణుడెంత, వీళ్ళు ఆయన శరీరం మీద ఎక్కి వాడిని గుద్దుతున్నారు, వాడికేం లెక్కలేదు, ఇంతలోకే మీరు బాణప్రయోగం చేశారు, కుంభకర్ణుడు నేలకూలాడు, ఆ సందర్భంలో మేము అమాంతము జాగ్రత్తగా బయటపడగలిగాము, గంధమాధనుడు బయటపడలేకపోయాడు, ఆ కుంభకర్ణుని యొక్క దేహంలో వాడు పడితే ఎక్కడ ఇరుక్కుపోయాడో తెలియదు ఆ గంధమాధనుడు పాపం. ఆ కుంభకర్ణుడిని ఈడ్చేశారు, ఆ కుంభకర్ణుడితో పాటు ఈ గంధమాధనుడి శరీరం కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ దేహం ఉంటే బతికేవాళ్ళు. ఆంజనేయ స్వామి సంజీవ పర్వతాన్ని తెస్తే అందరూ లేచి కూర్చున్నారండి, వానరులంతా బతికారు, కానీ రాక్షసులు ఎవరు బతకల. అదేమిటి రాక్షసులు బతకపోవటం ఏమిటి, ఇదేదో పక్షపాతంగా ఉన్నది అనిపిస్తుంది మనకి, కానీ జరిగింది యథార్థం. ఎందువల్లంటే ఎంతటి ప్రజ్ఞ ఉన్నా దైవబలం లేకపోతే, దైవే బలే దుర్బలే, రావణాసురుడికి ఎన్ని రకాల శక్తులున్నా దైవబలం లేకపోయేటప్పటికి అన్నీ వ్యర్థమయ్యాయండి. రావణాసురుడు మహాజ్ఞాని, ఆయన సామాన్యుడు కాదు, అనేక రకాల ప్రజ్ఞలు, అన్ని రకాల ప్రజ్ఞలు కలిగినటువంటి వాడు. మనకి ఏదైనా పెద్దవాళ్ళు పని చెబితే ఆ పని చెడగొట్టొచ్చామనుకోండి, పెద్దవాళ్ళు ఏమంటారు, అసలు నీకు తలకాయ లేదురా అంటారు. ఇదిగో అంటే తలకాయ అంటే ఇది కాదు, తెలివి అని అర్థం. అలా మనం ఒక తలకాయ కూడా లేదనిపించుకుంటూ ఉంటాం, అటువంటిది రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయి. అంటే వాడు ఎంత ప్రజ్ఞ కలవాడో ఆలోచించండి, అటువంటి ప్రజ్ఞ గలవాడు అన్ని విషయాలలో కూడా. యుద్ధతంత్రం కూడా బాగా తెలిసినటువంటి వాడండి రావణాసురుడు. యుద్ధంలో ఎప్పుడూ కూడా ఓడిపోతున్నాము అని అనిపిస్తే యుద్ధం చేసేవాళ్ళు కూడా చేయరు. భుజబలం చూపించాల్సింది పిక్కబలం చూపిస్తారు, పారిపోతారు. ఇది తెలుసు రావణాసురుడికి. అందుకోసం ఏం చేశాడంటే ఆయన ఆలోచించాడు, రాక్షసులకి కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళ వాళ్ళ స్వస్వరూపాలు వస్తాయండి. మరణించినప్పుడు, మైథున సమయంలో, ఆహారం తీసుకునేటప్పుడు, ఇటువంటి వాటి సమయాల్లో వాళ్ళ వాళ్ళ స్వస్వరూపాలు వస్తాయి. కాబట్టి యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసుడు, 100 మంది రాక్షసులు చనిపోయారు, 100 మంది వానరులు చనిపోయారు అనుకోండి, యుద్ధరంగాన్ని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వరి వీళ్ళ దుంపలు దగ్గర అందరూ మనవాళ్లే చచ్చిపోయారా అని చెప్పి రాక్షసులు కనిపిస్తుంది. ఎందువల్లంటే దేహాలన్నీ వాళ్ళవే కనపడతాయి, పెద్ద పెద్ద దేహాలు కాబట్టి. పూతను కూడా కృష్ణునికి పాలివ్వటానికి, ఆయన సంపాలని పాలివ్వటానికి వచ్చినప్పుడు ఎలా వచ్చిందండి, తొలికాన్పు పూర్తి చేసుకున్నటువంటి ఒక మంచి యవ్వనవతిలాగా వచ్చింది. కృష్ణ పరమాత్మ ఆ జీవాలు లాగేసేటప్పటికి పెద్ద ఊరంత పడ్డదిటండి దేహం, గొడ్డళ్ళుతో నరికి ఆ దేహాన్ని దహనం చేయవలసి వచ్చింది. అంత దేహం అంటే చచ్చిపోయేటప్పటికల్లా దాని స్వస్వరూపం వచ్చింది, ముక్తి పొందిందండి. అటువంటి పూతన కృష్ణుడిని చంపటానికి వచ్చినా కూడా ఆమెకు ముక్తి లభించింది. ఎందువల్ల అంటే కృష్ణ పరమాత్మకి స్తన్యం ఇవ్వటం అంటే సామాన్యమండి, అంతకంటే అదృష్టం మరొకటి ఉన్నదా, దానికి కూడా కారణం ఉన్నది. ఈ పూతన గత జన్మలో బలిచక్రవర్తి కుమార్తె అండి, రత్నమాల అని ఈమె పేరు. వామనుడు వరాలు కోరుకోవటం కోసమని వస్తున్నాడు, చాలా పొట్టివాడు, చాలా అందగాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు, చూడటానికి చాలా ముద్దొస్తూ ఉన్నాడు. అటువంటి వామనుణ్ణి చూసి ఈ రత్నమాలకి చేపు వచ్చిందిటండి, ఒక మాటగా అబ్బా ఇటువంటి బిడ్డకి పాలిచ్చే ధన్యత ఇటువంటిది అని అనిపించిందిట. ఆమె అదృష్టం చూడండి, కోరిక కలగటం కూడా మన జన్మ చరితార్థమయ్యే కోరికలు కలగాలి. ఆమెకు అటువంటి కోరిక కలిగింది, భగవానుడు తథాస్తు అన్నాడు. ఆ రత్నమాలే తర్వాత జన్మలో పూతనగా పుట్టి ఆ స్తన్యం ఇచ్చేటటువంటి కోరికని తీర్చుకున్నది. రాక్షసి కాబట్టి కంసుడి పక్షాన వచ్చి మరణం పొందింది, మొత్తానికి ముక్తినే పొందింది ఆ కృష్ణ పరమాత్మకి స్తన్యం ఇవ్వటం ద్వారా, అది ధన్యత అంటే. కాబట్టి అలా స్వస్వరూపాలు వస్తాయి. దాంతో రావణాసురుడు ఏం చేశాడంటే, ఒరేయ్ మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే చచ్చిన వాళ్ళని చచ్చినట్టుగా ఈడ్చి సముద్రంలోకి నెట్టేసేయండిరా అని కొన్ని వేల మంది సేనని అక్కడ ప్రత్యేకించి కేటాయించాడు. కాబట్టి జరిగిందేమిటి, రాక్షసులు చచ్చిన వాళ్ళు చచ్చినట్టుగా సముద్రంలోకి తోసేటప్పుడు ఇక్కడ శవాలు ఏవీ లేవు. శవం ఉంటే లేచి కూర్చుంటారు. సంజీవ పర్వతం వచ్చినా లేకపోతే చివరిలో మరి సంజీవ పర్వతం తీసుకువెళ్ళి అక్కడ పెట్టాక కూడా మళ్ళీ యుద్ధం జరిగింది, చాలామంది చచ్చారు కదండి, వాళ్ళు ఎలా బ్రతికారు అని అంటే యుద్ధం అయిపోయాక ఇంద్రుడు రాముణ్ణి నీ కోరిక ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు రాముడు అన్నాడు, నా కోసమని ఇంతమంది మరణించారు కాబట్టి వాళ్ళందరినీ బ్రతికించవలసింది అని చెప్పి కోరితే అమృత వృష్టి కురిపించాయండి వాళ్ళ మీద దేవేంద్రుడు. ఆ సమయంలో కనుక దేహాలు ఉండి ఉంటే వాళ్ళందరూ బ్రతికేవాళ్ళు, వానరులంతా బతికారు. కానీ గంధమాధనుడి దేహం ఇక్కడ లేదు, అందువల్ల గంధమాధనుడు బతకల. ఎందుకు లేదు అంటే రావణాసురుడు చెప్పిన లెక్క ప్రకారం కుంభకర్ణునితో పాటు ఈ శరీరం కూడా ఎక్కడో ఇరుక్కుని వెళ్ళిపోయింది. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు, నాయన ఆంజనేయ, నువ్వు అఘటన ఘటనా సమర్థుడివి, ఏ విధంగానైనా సరే చనిపోయినటువంటి గంధమాధురుణ్ణి తీసుకువస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను, కాబట్టి నువ్వు తీసుకురావాల్సిందే అని అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అన్యలోకాలకు వెళ్ళి ఆ గంధమాధురుణ్ణి బ్రతికించి తీసుకొచ్చాడండి. ఇలా త్రేతాయుగంలో అద్భుతాన్ని అఘటన ఘటనా సామర్థ్యాన్ని చూపించినటువంటి వాడు హనుమంతుడే. కాబట్టే రామాయణ దైవతము హనుమంతుడు అని మనం అనుకోవటం. ఆ ఏమైనా ఆయన సేవకుడు కదండి, సేవకుడిని దేవుడు అని చెప్పి అంటల్లో ఔచిత్యం ఏమిటి అని అనిపిస్తుంది. కానీ ద్వాపరయుగంలో కృష్ణుడు చేసినది ఏమిటండి, కారు ఉన్నది, కారును ఒకడు డ్రైవ్ చేస్తున్నాడు, ఒక ఆయన లోపల కూర్చున్నాడు, వీళ్ళలో సేవకుడు ఎవరు యజమాని ఎవరవుతారండి, డ్రైవ్ చేసే ఆయన సేవకుడు అవుతాడు, లోపల కూర్చున్న ఆయన యజమాని అవుతాడు, ఇది సహజము. కృష్ణ పరమాత్మ ఏ పాత్ర స్వీకరించాడు, ఆయనే సేవకుడితే స్వీకరించాడు, ఆయన డ్రైవర్గా ఉన్నాడు, రథాన్ని తోలాడు ఆయన. యుద్ధం లేని సమయంలో మిగతా సారథులు ఏ విధంగా అయితే గుర్రాలకి గడ్డి పెట్టడం వాటిని కడగటం చేశారు, అటువంటి సేవంతా కృష్ణ పరమాత్మ కూడా చేశాడండి, మహానుభావుడు లోక సంగ్రహణార్థం. కాబట్టి అక్కడ నరుణ్ణి అర్జునుణ్ణి ముందుంచి దైవశక్తి వెనకాల ఉండి ధర్మ విజయానికి ఏ విధంగా అయితే కారణమైందో అట్లాగే ఇక్కడ నరుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ముందుంచి దైవశక్తి ఈశ్వర శక్తి ఆంజనేయ స్వామి వెనక ఉండి బలంగా ఉండి ఆ విజయానికి కారకుడయ్యాడు. ఎవరైనా ధర్మకార్యము చెయ్యాలి అనంటే కొందరు తప్పించుకోవటం కోసం చెబుతూ ఉంటారు, ధర్మకార్యం మనమండి చేసేది, చాలా తప్పు చేసినట్టు ధర్మకార్యం చేస్తాను అని చెప్పుకోవటం కూడాను ఆ భగవానుడు చెయ్యాలి. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన ఆయన ధర్మకార్యం చేసేవాడు మనమా అని అంటారు, ధర్మకార్యం చేయటానికి ఎగ్గొట్టడానికి. కానీ ధర్మకార్యం చేయవలసినటువంటి వాడు నరుడే. బలము దైవబలం, దైవబలంతో నరుడే ధర్మాన్ని నిర్వహించాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి త్రేతాయుగం నుంచైనా ద్వాపరయుగం నుంచైనా. కాబట్టి ఆ విధంగా ఆంజనేయ స్వామి పుట్టుకతో వానరుడు, సంచారము నరుడు, దైవము సాక్షాత్తు. ఇది మనకు ఆదర్శం అండి, మనుషులైనటువంటి వాళ్ళకి ఆదర్శం అది. ప్రతివాడు కూడా పుట్టుకతో సాధారణమైనటువంటి ప్రాణి, వాడు ధర్మబద్ధంగా జీవిస్తే వాడు మనుష్యుడు అవుతాడు, అధర్మబద్ధంగా జీవించాడనుకోండి మనమే ఏమంటాం వాడిని, వాడు నిజంగా పశువురా అంటాం మనం, రెండు కాళ్ళ మీదే ఉన్నాడు అయినా వాడిని మనం ఏమంటాం, పశువు అంటాం. అంటే జంతుస్థితే వాడిది, ధర్మబద్ధంగా ఉంటేనే నరస్థితి. ఆ నరస్థితి నుంచి మనము దైవస్థితికి వెళ్ళగలగాలి, జీవాత్మలం మనం. చాలా గొప్పవాళ్ళమైతే మహాత్ములము అనిపించుకుంటాం, ఇంకా ముక్తికి అర్హులమైతే పరమాత్మలో లీనమవుతాం. కాబట్టి ఈ స్థాయిల్ని మనకి ఆంజనేయ స్వామి తన జీవితంలోనే చూపించాడు. పరస్పర విరుద్ధ తత్వాలు, పశుత్వం, నరత్వం, దైవత్వం మూడు కూడా ఆయనలో మనకు కనపడతాయి. కాబట్టి భిన్న భిన్నములైన, ఇందాక మనం రెండు విషయాలు చెప్పినట్టుగానే ఇది కూడా మూడవది. అలాగే శైవము వైష్ణవము, ఒకప్పుడు శైవ వైష్ణవాలు చాలా యుద్ధాలు చేసుకున్నాయండి. ఈ శైవ వైష్ణవ యుద్ధాలకి చాలా బాధపడ్డందుకు కారణంగానే తిక్కన మహాశయుడు హరిహరనాథ స్తవం చేశాడు. ఆయన అనువదించిన భారతం మొత్తాన్ని హరిహరనాథాంకితం చేశాడు. ఆయన నడిచిన బాటలో నాచన సోమను కూడా తన ఉత్తర హరివంశాన్ని హరిహరనాథాంకితం చేశాడు. అట్లా ఆ రోజుల్లో హరిహరనాథుణ్ణి స్తుతించేవాళ్ళు, ఎందుకంటే శివకేశవులిద్దరూ ఒకటి అని చెప్పి చెప్పటం కోసమని, ఈ వివాదాల్ని పరిష్కరించటం కోసమని. ఒక ఆయన శిష్యులతో పాటు స్నానానికి వెళ్ళాట. స్నానానికి వెళితే నదిలో స్నానం చేస్తుండగా నోట్లోకి ఒక రాయి వచ్చింది, గులకరాయి, పటక్కును కొరికాట. అదేంటి గురువుగారు పళ్ళు ఊడిపోయేటట్లు అట్లా కొరికారు అని అంటే, పోనీరా ఒక లింగకాయన లోకంలోంచి పోయిందన్నట్ట. అంత ద్వేషాలు ఉండేవి అని చెప్పి ఉదాహరణకి చెబుతూ ఉంటారు. ఇది నిజమని కాదు మొత్తానికి, అంటే పరస్పరము అట్లా విభేదాలుగా ఉండేవారిని. అటువంటి విషయంలో ఆంజనేయ స్వామి హరిహర అభేద తత్వం అండి. ఈ రెండు తత్వాలు ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. ఆయన పరమ వైష్ణవ శిఖామణి, వైష్ణవ భక్తుడు ఆయన, రామభక్తుడు. రాముడు విష్ణువంశ కదా, కాబట్టి ఆయన తిరునామం ఊర్ధ్వపుండ్రాలు ధరిస్తాడు ఆంజనేయ స్వామి, వైష్ణవ శిఖామణి. కానీ ఈశ్వరాంశ సంభూతుడు. ఆయన నామాల్లో రుద్రవీర సముద్భవాయ నమః, ఓం రుద్రవీర సముద్భవాయ నమః అంటాం. ఆయన రుద్రవీర సముద్భవుడు. ఇటు శివావతారం ఆయన, అటు పరమ వైష్ణవ శిఖామణి. ఇలా రెండు కూడా పరస్పర విరుద్ధములైనటువంటి ఆ శైవ వైష్ణవుల వైష్ణవాలకి ఆయన ఏకీకరణ. ఆంజనేయ స్వామిని సేవిస్తే చాలు, ఇంకా వేరే హరిహరనాథులు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు మనం. ఆయన రెంటికి వైష్ణవులకి ఆరాధ్యుడే ఆంజనేయ స్వామి, శైవులకి ఆరాధ్యుడే. ఆయన ఒక్కడే చాలు ఆ రెంటికి ఏకీకరణకి. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ అన్నారు. ఆంజనేయ స్వామికి ఈ రెండు ప్రియత్వాలు ఉన్నాయి. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వభక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీన్హలం కట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం అని చెప్పబడ్డాడు పంచముఖాంజనేయ స్వామి. నానాలంకరణం, ఆయన నానాలంకరుడు, అలంకార ప్రియుడు. పక్కనే చెప్పారు త్రిపంచనయనం, త్రిపంచనయనుడు. త్రిపంచనయనం అంటే ఆయనకి ఐదు ముఖాలు ఉంటాయి శివుడిలాగానే. శివునికి ఐదు ముఖాలు కదండి, సజ్జోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. ఐదు ముఖాలు ఎట్లా ఉంటాయో ఆంజనేయ స్వామి కూడా ఐదు ముఖాలు. వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వభక్త్రాంచితం. ప్రతి ముఖానికి కూడా ఆయన ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి ఈశ్వరుడికి ఒక్కొక్క ముఖానికి ఎన్ని నేత్రాలు ఉంటాయి? మూడు నేత్రాలు ఉంటాయి. కాబట్టి త్రిపంచనయనం 3x5 15 నేత్రాలు ఉంటాయి ఆయనకి. అందువల్ల అటు ఈశ్వరతత్వము, ఇటు వైష్ణవతత్వము రెండు ఆయనలో ఉన్నాయి. ఆంజనేయ స్వామికి భోగాలు కూడా ఇష్టమేనండి. ఆయనకి వడమాల వేయటం ఇష్టం, వడమాల వేస్తూ ఉంటారు. శివుడికి ఇలాంటి భోగాలు ముఖ్యం కాదు, ఇవి విష్ణుపరమైనటువంటి భోగాలు. అప్పాలు ఆయనకి చాలా ఇష్టం, అట్లాగే లడ్లు కూడా ఆయనకి చాలా ఇష్టం అండి. ఉత్తరాది వాళ్ళు ఆంజనేయ స్వామికి లడ్లు పెడుతూ ఉంటారు. ఒరిస్సాలో సముద్ర తీరంలో ఆయన ఒక బేడీ ఆంజనేయ స్వామి, అక్కడ ఆంజనేయ స్వామి కట్టేసి ఉంచాట. ఎందుకు అంటే ఆయన అక్కడ ఉంచితే లడ్ల కోసం వెళ్ళిపోయాడు. ఆయనకి అట్లా లడ్లు ప్రీతి అని చెప్పి వాళ్ళు లడ్లు సమర్పిస్తూ ఉంటారు. నానాలంకరణం, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ. శివుడు అభిషేక ప్రియుడు. ఆంజనేయ స్వామికి కూడా అభిషేకం కూడా చాలా ఇష్టం అండి ఆంజనేయ స్వామికి. అందులో కూడా మన్యుసూక్త అభిషేకం ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. ఈ మన్యుసూక్తం అనేటటువంటిది మన్యుదేవతాకమైనటువంటిది, అది ఈశ్వర అంశే. అది తారసారోపనిషత్తు అని ఆ ఉపనిషత్తులో మకారాక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత అని చెప్పి చెప్పబడ్డది. ప్రణవంలో అకార ఉకార మకారాలు ప్రణవం కదండి. ఈ ప్రణవంలో ఉన్నటువంటి మకారము అకారము
బ్రహ్మవాచకం, ఉకారము విష్ణువాచకం, మకారము ఈశ్వరుడైనటువంటి హనుమంతునిదే అని చెప్పి చెప్పారంటే ఓంకారంలో ఉన్నటువంటి మకారము ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడే. అటువంటి హనుమంతునకు మన్యు సూక్తాభిషేకం చాలా ఇష్టం. ఈ మన్యు సూక్తం 14 రుక్కులతో ఉంటుందండి, 14 ఆవృత్తులతో చెయ్యాలి. మనం మామూలుగా అభిషేకం చేసేటప్పుడు నమ్మకం ఎన్ని ఆవృత్తులతో చేస్తారు, 11 ఆవృత్తులతో చేస్తారు. ఎందువల్లంటే 11 రుక్కులు కాబట్టి అది. మన్యు సూక్తాభిషేకం 14 రుక్కులు కాబట్టి 14 ఆవృత్తులు చెయ్యాలి. 14 అంటే 1, 4, 5. ఇందాక చెప్పుకున్న ఆంజనేయ స్వామికి పంచసంఖ్య ఇష్టము అని, ఆయనకి ఇష్టమైనటువంటి మన్యు సూక్తము అంతే. రామాయణంలో సుందరకాండకి ఆయన అధిపతి అండి. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి ఆంజనేయో దేవత, ఆంజనేయుడు దేవత సుందరకాండకి. ఆ సుందరకాండ రామాయణంలో ఎన్నో కాండండి, బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ 5వ కాండే అయింది. పంచసంఖ్య ఆయనకు సంబంధించినటువంటిది. అట్లా ఈ మన్యు సూక్తాభిషేకం వల్ల చాలా పరమానంద భరితుడవుతాడు. ఒక చిన్న ఉదాహరణ అండి, మీకు చాలా దగ్గరలో ఉదాహరణ, స్వయంగా నాకు చెప్పాడు ఈ గ్రంథి సుబ్బారావు గారు అన్నారే ఒక మాట. నేను ఒంగోలు దేవాలయం కట్టించే రోజుల్లో సరే ఆయన దాత కాబట్టి ఆయన ఏదైనా సహాయం చేస్తారు అని చెప్పి ఆయన కోసం వచ్చాను, ఆ ప్రహరీ నిర్మాణం చేయటానికి సహాయం చేయమని చెప్పి అడగటానికి. వస్తే ఆయన చాలా సంతోషించారు నా గ్రంథాలన్నీ చూసి, ఇంత ఆంజనేయ స్వామిని గురించి గ్రంథాలు ఉన్నాయని చెప్పాను. చాలా సమయానికి వచ్చారు, ఇప్పుడు మా కంపెనీలో మన్యు సూక్త పారాయణ జరుగుతోంది శాస్త్రి గారు, దీని గురించి చాలా గొప్ప అనుభవం ఉన్నదండి. నేను చాలా ఒక దశలో మొత్తం ఉల్టా అయిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది వ్యాపారము. ఆ దశలో మా గురువు గారిని జన్నాభట్ల వీరేశ్వర స్వామి గారిని నరసరావుపేట, ఆయన వారి గురువు, ఇప్పుడు లేరు ఆయన, ఆయన అడిగాను. ఆయన నిన్ను ఇప్పుడు రక్షించగలవాడు ఆంజనేయ స్వామిను అని చెప్పి మన్యు సూక్త పారాయణ చేయమని చెప్పి చెప్పారు. ఆ మన్యు సూక్త పారాయణ వల్ల అద్భుతమైనటువంటి నిదర్శనం కనపడ్డదండి, అరటి పండు ఓల్చి చేతిలో పెట్టినట్టుగా నా సమస్య పరిష్కారం అయింది అని చెప్పి ఆయన స్వయంగా నాతో చెప్పారు. ఇక్కడే మీకు దగ్గరలో బయట ఉదాహరణలు కాదు. ఒంగోలులో ఓరియంటల్ కాలేజీ ఉన్నది, ఇదే గుంటూరులో కేవీకే సాంస్కృతిక కాలేజీ అని చెప్పి అరండల్పేటలో ఉంటుంది, నేను అక్కడే చదువుకున్నాను. గవర్నమెంట్ కొన్ని కాలేజీలు తీసేయటానికి నిర్ణయించింది, వాటిలో గుంటూరుది కూడా తీసేయటానికి నిర్ణయించారు, ఎందుకంటే స్ట్రెంగ్త్ లేదు అని. వాళ్ళందరూ ఆలోచించారు మన్యు సూక్తాభిషేకం పెడదాము అని చెప్పి ఏకంగా కాలేజీలోనే పెట్టేశారండి. ఇది గవర్నమెంట్ ఎయిడ్తో జరిగేది, సెక్యులర్ ఇవి ఇవేని ఆలోచించాలి, ఆంజనేయ స్వామి పట్టుకుంటే తప్పితే మనం బయటపడము అని. ఆశ్చర్యం ఏంటంటే వెంటనే ఆ కాలేజీ నిలబడ్డది, ఇప్పటికి కూడా ఉన్నది, దాన్ని మన వేద విశ్వవిద్యాలయానికి కూడా అఫిలియేట్ చేశారు. మీ ఊళ్ళోనే ఉదాహరణలు చెప్పాను రెండు. ఇలాంటి అద్భుతమైనటువంటి నిదర్శనాలు ఈ మన్యు సూక్తానికి ఉన్నాయండి. ఆంజనేయ స్వామికి అంత ఇష్టం మన్యు సూక్తాభిషేకం అంటే. శివునకు చాలా ఇష్టం. ఆయన ఒక కవి చెబుతాడు, మాధవి గారి మల్లని అనుకుంటాను, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత నెవ్వడు పారవైచు, కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అంటాడు ఆయన. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి, ఆ శివయ్య గారి నెత్తిన కాస్త నీళ్లు చల్లి, పత్తిరిసుమంత నెవ్వడు పారవైచు. పత్తిరి అంటే బిల్వ పత్తి. ఆ బిల్వదళాలని పూజించాలి, బిల్వదళాలతో బిల్వదళాన్ని అలంకరించాలని కూడా అనలేదండి. పత్తిరిసుమంత నెవ్వడు పారవైచు అలా ఆయన నెత్తిన పారేస్తే చాలుట. కామధేనువు వానింటి గాడి పసరము, కామధేనువుని దొడ్లో బర్రెలాగా కట్టేసుకున్నట్టేట, అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు, కల్పవృక్షాన్ని దొడ్లో మల్లె చెట్టులాగా పాతుకున్నట్టేటండి. అంతటి అనుగ్రహమూర్తి బోళాశంకరుడు పరమశివుడు. అలాంటి అనుగ్రహమూర్తి ఆంజనేయ స్వామి కూడా. అభిషేకం వల్ల శివుడు ఎలా సంతృప్తి పడతాడో అలా మంజు సూక్తాభిషేకం వల్ల ఆంజనేయ స్వామి సంతృప్తి పడతాడు.
ప్రతిష్టలు అయిపోయాక పూర్తిగా ఏమీ లేని పరిస్థితుల్లో గడ్డాలు మీసాలతో మిగిలేని
పురోభద్ర నక్షత్రం. పురోభద్ర నక్షత్రము స్వామికి జనన నక్షత్రం. నా కోరిక ఏమిటంటే పురోభద్ర నక్షత్రానికైనా తప్పకుండా మంజు సూక్తాభిషేకం జరగాలి మా స్వామి మా దేవాలయంలో అని చెప్పి. కానీ ఎలా జరగాలి, నాకు అప్పుడు ఆ ద్రవ్యాలన్నీ తెచ్చి చేసేటటువంటి పరిస్థితి కూడా అప్పుడు లేదు. చేయగలిగినంత అప్పులు తీసుకొచ్చేసాము. ఆశ్చర్యము, సౌమిత్రు రెడ్డి గారని చెన్నై నుంచి వచ్చిందండి ఒక ఆమె. ఆమె అన్నది, శాస్త్రి గారు మీరు ప్రతిష్టలు చేసేటప్పుడు మా వారికి హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయన్ని తీసుకువెళుతూ అనుకున్నాను, ఆయనకి బాగుంటే ఏదైనా చేద్దాము అని, ఏదైనా స్వామికి చేయాల్సింది ఉంటే చెప్పండి నేను చేస్తాను అని చెప్పి ఆమె చెప్పింది. ఆ స్వామి సమయానికి తెచ్చాడు అని చెప్పి, అమ్మా మంజు సూక్తాభిషేకం ఇవాళ జరగాలి స్వామికి, దానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ చెబుతాను మీరు తీసుకురండి, 100 రూపాయలు పైన అవుతాయి అని అంటే, ఆమె అలాగే ఇప్పుడు 70 80 80 ఆమె అన్నీ తెప్పించింది, ఆవుపాలు అవన్నీ కావలసిన రీతిగా తెచ్చింది. నేనే ప్రతిష్ఠ చేశాను, ఆ రోజుల్లో నేనే లోప అభిషేకం చేసుకునేవాడిని, ఎందుకంటే స్మార్త ప్రతిష్ఠ చేశాం కాబట్టి. ఆమె చెప్పింది, శాస్త్రి గారు స్వామి ఎంత సంతోషించాడో కానీ ఆ అభిషేకం వల్ల నాకు చాలా సంతోషం కలిగిందండి, ఇక్కడ మాకు గ్యాస్ కంపెనీ ఉన్నది, మేము వాళ్ళకి చెప్పి వెళతాము, ప్రతి పూర్వభద్రకి ఇక మా కంపెనీ తరఫునే కావాల్సింది మీరు డబ్బులు ఇస్తారు చేసేయండి అని చెప్పి 86లోనండి, ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత 2013లో ఉన్నాం, ఇప్పటిదాకా ప్రతి పూర్వభద్ర ఆ డబ్బులు ఆయన తెచ్చుకుంటున్నాడు. మన సంకల్పం మంచిదైతే భగవంతుడు అలా మనకి తోడ్పడతాడు. అలా చాలా నిదర్శనాలు మనకు. ఆ పూర్వభద్రకి మంజు సూక్తాభిషేకం చేస్తే ఆయనకి చాలా ఇష్టం. ఆ విధంగా శివత్వము విష్ణుత్వము రెండూ కూడా ఆ భిన్నంగా అనుకునేటటువంటివి రెండూ కూడా ఆయనలో ఏకీకృతమై ఉన్నాయి. అందువలనే ఆంజనేయ స్వామి దేవాలయాలు శివాలయాల్లో కూడా ఉంటాయండి. ఆయన వైష్ణవ పరమభక్తుడైన వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి కాబట్టి ఆంజనేయ స్వామి వైష్ణవ సంప్రదాయంలో దాసభక్తికి చాలా ప్రాధాన్యం ఉన్నదండి. తద్దాస దాస దాసోహం అని చెప్పి నీ దాసునికి దాసునికి దాసుణ్ణి అని చెప్పి చెప్పటము వాళ్ళకి చాలా ఘనత. భక్తులైనటువంటి వాళ్ళు కూడా దాసులుగా చెప్పుకుంటారు. దాసభక్తికి వైష్ణవ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యం ఉన్నది. అటువంటి దాస్యభక్తికి ఉదాహరణ ఆంజనేయ స్వామి. నవవిధ భక్తుల్లో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం చాత్మనివేదనం అని చెప్పి ఒక్కొక్క భక్తికి ఒక్కొక్క ఉదాహరణ చెప్పబడ్డది. అందులో దాస్యభక్తికి ఉదాహరణ ఆంజనేయ స్వామి అండి. అంటే దాస్యభక్తి అంటే వైష్ణవ సంప్రదాయం, దానికి ప్రతీక ఆయన. ఇటు శైవ సంప్రదాయానికి కూడా ఆయన ప్రత్యేక శివాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు. అలా విరుద్ధ శక్తులకి ఏకీకరణ అనుకున్నటువంటి వాటిలో ఇది కూడా మనకు కనపడుతుంది. అలా అనేక అంశాలు. ఆంజనేయ స్వామి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టాడు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వభద్ర నక్షత్రంలో శరివానన్నాడు వైధృతి యోగంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో పుట్టాడండి ఆంజనేయ స్వామి. అటువంటి ఆయన పూర్వభద్ర నక్షత్రంలో పుట్టాడు కానీ ఆయన అధిష్టాన నక్షత్రము స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి అధిదేవత హనుమంతుడు. ఆయన పుట్టిన నక్షత్రం కాదు, ఆయన అధిష్టాన నక్షత్రం. ఇదే విషయము భవిష్యతి హిమే పంథ స్వాతే పంథ ఇవాంబరే అని చెప్పి ఆంజనేయ స్వామి సుందరకాండలో చెప్పుకుంటాడు. విశ్వనాథ వారు కూడా ద్విత్రిలి విలిప్తలన్ గగన వీధి చెరింతును నేను స్వాతి నక్షత్రము ఓలి నన్ను గరి కంపమునందగ సర్వభూతము ధాత్రియుమత్పదాహతి గితాళక భూమి కూడా కుంగిపోతుంది అని చెప్పి చెప్పుకుంటాడు. నేను స్వాతి నక్షత్రములాగా అని చెప్పి ఆయన స్వాతి నక్షత్రానికి అధిదేవత. ఆయన ఎందుకు చెప్పటము అంటే స్వాతి నక్షత్రము
తులారాశిలో ఉంటుందండి. చిత్తార్థం స్వాతి విశాఖ త్రయహ తుల. చిత్త మొదటి రెండు పాదాలు కన్యలో ఉంటాయి, చిత్త మూడు నాలుగు పాదాలు, స్వాతి నక్షత్రము విశాఖ మూడు పాదాలు, ఈ తొమ్మిది కూడా తొమ్మిది పాదాలు తులారాశిలో ఉంటాయి. తుల అంటే ఏమనుకున్నాం? త్రాసు అని అనుకున్నాం. త్రాసు అంటే ఏమిటి? సమానంగా ఉండేటటువంటిది. ధర్మకాట అంటూ ఉంటారు చూసారా, త్రాసు ఎట్లా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ఇటు ఎంత వేస్తే అటు అంత, ఇటు బరువు వేస్తే అటు సమానమైన రాయి వేసి మొత్తానికి మళ్ళీ సమానం చేయటమే త్రాసు యొక్క లక్షణం. త్రాసు అంటే సమత్వానికి నిదర్శనం. ఇప్పటిదాకా మనం ఆంజనేయ స్వామిని గురించి చెప్పుకునే అవే కదా, పరస్పర విరుద్ధములు కూడా సమానంగా ఉంటూ ఉంటాయి అన్నీ కూడా. ఈ స్వాతి నక్షత్రం కాలంలో, స్వాతి ఆంజనేయ స్వామి నక్షత్రం కాబట్టి వాయుదేవుడు కూడా స్వాతి నక్షత్రానికి అధిదేవతేనండి. భీముడికి కూడా స్వాతి నక్షత్రమే. ఆంజనేయ స్వామి కూడా వాయుదేవుడు కుమారులే కదా, ఆంజనేయుడు భీముడు, వీళ్ళ ముగ్గురికి స్వాతి నక్షత్రం అధిష్టానం. ఈ స్వాతి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు అంటే స్వాతికార్తె. ఈ స్వాతికార్తెలో శీతోష్ణాలు సమంగా ఉంటాయి. మామూలుగా అయితే చలికాలంలో రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుంది, రెండు మాటలు లేచినా మూడు మాటలు లేచినా కూడా ఇంకా తెల్లవారలేదు అనిపిస్తుంది. వేసవి కాలంలో చెమట పోసి అటు తిరిగి ఇటు తిరిగి ఓ మాట దొల్లేటప్పుడు కదా అప్పుడే తెల్లారింది అనిపిస్తుంది. రాత్రి పొద్దు తక్కువగా ఉంటుంది, పగటి పొద్దు ఎక్కువగా ఉంటుంది, ఇట్లా ఆ పొద్దులో తేడాలు ఉంటాయి. కానీ స్వాతి సర్వసమం అని చెప్పి చెప్పుకున్నాం, తులలాగా త్రాసులాగా ఆంజనేయ స్వామిలాగా. కాబట్టి ఆయన అధిష్టానమైనటువంటి నక్షత్రం స్వాతి నక్షత్ర కార్తెలో శీతోష్ణాలు సమంగా ఉంటాయి, రాత్రింబవాళ్ళు కూడా సమంగా ఉంటాయి. ఇలా సమత్వానికి ఆయన ప్రతీక అనటానికి ఈ ఖగోళ ప్రమాణం కూడా కనపడుతుంది. ఆయన స్వాతి నక్షత్రానికి అధిష్టాత అనటానికి ఖగోళ ప్రమాణాలు కూడా మనకి చాలా ఉంటాయండి. వియద్ విష్ణుపదం వ్యోమిని అని చెప్పి ఆకాశం విష్ణుస్థానం. పాలపుంత ఉన్న చూశారు, పాలపుంత అంటే పాలసముద్రం అని చెప్పి అక్కడే విష్ణుమూర్తి శయనించేది అని చెప్పి. ఆ విష్ణుస్థానం ఎక్కడ ఉంటుంది అంటే స్వాతి నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి మధ్యలో ఉంటుందండి. స్వాతి నక్షత్రానికి అధిదేవత ఆంజనేయ స్వామి, శ్రవణ నక్షత్రానికి అధిదేవత గరుత్మంతుడు. కాబట్టే మనకి ఈ గడపల మీద ఒక స్టిక్కర్ అతికిస్తూ ఉంటారు చూశారు, మధ్యలో తిరునామం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి యొక్క పంగనామం ఉంటుంది. ఒకవైపు ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది, ఒకవైపు గరుత్మంతుడు బొమ్మ ఉంటుంది. ఏమిటి ఆ బొమ్మలో పరమార్థము అంటే, ఇదిగో ఇది పరమార్థం. మధ్య ఆ పంగనామం విష్ణుస్థానం, ఒకవైపు గరుత్మంతుడు, ఒకవైపు ఆంజనేయ స్వామి. అగ్రే ప్రాంజలి రాంజనేయ మనిషం అని చెప్పి విష్ణుమూర్తికి అగ్రభాగంలో ఉంటాడు ఆంజనేయుడు అని చెప్పి. పాలకడలి మీద శేష శయనములో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క చిత్రాలు చూసేటట్లయితే అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఎదురుగ్గా ఉంటాయండి, విష్ణుమూర్తికి ఎదురుగ్గా. ఒకవైపు గరుత్మంతుడు, ఒకవైపు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆ చిత్రాలు చూస్తే ఎక్కడన్నా దొరికితే చూడండి. శేషపాంప మీద పడుకున్నటువంటి శయనించి ఉన్నటువంటి విష్ణుమూర్తికి ఒకవైపు ఆంజనేయుడు, ఒకవైపు. అంటే ఇది ఖగోళ ప్రమాణం. మనకి ఏ పురాణాల్లో ఉన్నాయో ఇవన్నీ కూడా ఖగోళంలో ఉన్నవేనండి, ఇవన్నీ జరిగినవే. ఖగోళంలో ఉన్న భూమి జరిగినవన్నీ ఖగోళంలో కూడా ఉన్నాయి. మనం జాగ్రత్తగా తెలుసుకుంటే అర్థమవుతుంది. మనం ఆంజనేయ స్వామిని గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి ఆంజనేయ స్వామి పరంగా మనం అన్వయించుకుంటే ఈ స్వాతి నక్షత్రము, ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని బూటేస్ అంటారు. బూటేస్ అంటే భూతేశుడు అని. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి నక్షత్రమైన స్వాతిని గురించి వాళ్ళు చెప్పేటటువంటిది అది. ఈ స్వాతి నక్షత్రము ఆంజనేయ స్వామి ఉత్తర నక్షత్రానికి పైన ఉంటుందండి. ఉత్తర హస్త చిత్త స్వాతి కదా. ఉత్తర నక్షత్రము అర్జునునికి అధిష్టాన నక్షత్రం. ఉత్తర నక్షత్రం అర్జునుని నక్షత్రం అండి. హస్త చిత్త అనేటటువంటివి కాస్త పక్కగా ఉత్తరంగా ఉంటాయి, స్వాతి నేరుగా పైన ఉంటుంది ఎదురుగా.
అంటే అర్జునుని యొక్క రథము టెక్కము మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ప్రతీక స్వాతి నక్షత్రము, ఉత్తర నక్షత్రము అర్జునుడు. ఈ భారత గాథ కూడా ఖగోళ ప్రమాణాలతో మనం ఇలా నిరూపించుకోవచ్చు. అంతేకాదు, విశాఖ నక్షత్రం ఉన్నదే, దాన్ని విశాఖ కులాల చక్రం పంచ అని చెప్పి విశాఖ నక్షత్రము కుమ్మరివాణి చక్రములాగా ఐదు నక్షత్రాలతో ఉంటుందండి. మనం ఒక నక్షత్రం అని పేరు చెబుతాం కానీ ఒకటిగా ఉండదు. తురగముఖ అశ్వని గుణాహ, అశ్వని నక్షత్రము మూడు నక్షత్రాలు. గుర్రపు ముట్టెలాగా, గుర్రపు ముట్టె ఏ విధంగా ఉంటుందో అట్లా ఉంటుందండి. మనం చూడచ్చు ఆకాశంలో చీకటి సమయంలో జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇవన్నీ మనకు కనపడతాయి. భరణి యోని త్రీణి, భరణి నక్షత్రము యోని ఆకారంలో మూడు నక్షత్రాలతో ఉంటుంది. కృత్తికా, కృత్తికాకారం షట్కం, కృత్తికా నక్షత్రము ఆరు నక్షత్రాలు ఉంటుంది కత్తెర ఆకారంలో, అందువల్ల దానికి కృత్తికా అని పేరు వచ్చింది. కాబట్టి ఉత్తర నక్షత్రానికి అధిదేవత అర్జునుడు, స్వాతికి అధిదేవత ఆంజనేయ స్వామి జెండాపై కపిరాజు. అది కులాల చక్రం పంచ, కులాల యొక్క చక్రంలాగా ఉంటుంది అని. ససస్య దహనాచ కన్య అని చెప్పి కన్యారాశి ఉన్నదే, ఈ కన్యారాశి యొక్క కన్యక చేతిలో ఉన్నటువంటి మాలిక లాగా గుండ్రంగా, అది అగ్నిరూపమైనటువంటి మాలికలాగా ఉంటుందిటండి ఈ విశాఖ. ఈ విశాఖ ఏమిటంటే స్వాతి వెనకాల ఉండి గుండ్రంగా ఉండేటటువంటి మంటతో కూడినటువంటిది. ఆంజనేయ స్వామి లంకాదహనం చేసినటువంటి తోక అన్నమాట, అది తోకకి నిదర్శనం విశాఖ. అట్లా మనకి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్వాతి ప్రమాణంతో మనము రేయింబవళ్ళు, శీతోష్ణాలు ఇవన్నీ కూడా సమంగా ఉండటాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఆయనలో మనం ఏ విధంగా అయితే మిగతా లక్షణాలన్నీ పరస్పర విరుద్ధములైనటువంటి లక్షణాలన్నీ సమంగా ఉన్నాయో, అలా ఇవి కూడా సమానంగా ఉన్నాయని చెప్పి మనం ఖగోళ ప్రమాణంతో చెప్పుకోవచ్చు. ఇటువంటివి ఇంకా ఉన్నాయి, ముఖ్యంగా రేపు చెప్పుకుందాం మనము. ఆయన బ్రహ్మచార గృహస్థ, ఇది పెద్ద మీమాంస. ఈ రెండు పరస్పర విరుద్ధంగా భావన చేసుకుంటూ ఉంటారు. రేపు ఈ బ్రహ్మచారి గృహస్థు అనేటటువంటి విషయాన్ని చెప్పుకుందాం. కాబట్టి ఆయన యొక్క తత్వమైనటువంటి పరస్పర విరుద్ధ శక్తుల ఏకీకరణ అనేటటువంటి విషయంలో మనం బాహుశక్తిని, బుద్ధిశక్తిని, తగే భోగాన్ని, మోక్షాన్ని, ఆ విధంగానే శైవమును, వైష్ణవమును, తులా రాశి, స్వాతి నక్షత్ర అధిదైవత్యాన్ని, వీటిలన్నింటినీ మనం అన్వయించుకున్నట్లుగానే నరుడు, వానరుడు, నరుడు దైవము, దీన్ని అన్వయించుకున్నట్టుగానే రేపు మనము ఆయన యొక్క గార్హస్థ్యము, బ్రహ్మచర్యము, ఆయన గృహస్థ, బ్రహ్మచార ఏమిటి అనేటటువంటిది రేపు మనం విపులంగా చెప్పుకుందాం. ఈరోజు ఇంతటితో స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.